సచపావక సంకాశః కుమారః సమపద్యత ఉత్థాయాగ్నిచయా తస్మాత్ శరభంగో విరోచత.
అగ్నిహోత్రుడి కాంతితో వెలిగిపోతూ ఒక కుమారుడు బయటకొచ్చాడు. కుమారుడు అని ఎవరిని అంటాం? 15 ఏళ్ళు నిండి 25 ఏళ్ళు లోపు ఉన్నవాడిని కుమారుడు అనేవారు. పూర్వం యవ్వనం రాకూడదు అంటే నిజం చెప్పాలంటే 16 నుంచి 21, స్వీట్ 16 నుంచి 21 లోపు. అందుకే 21 ఏళ్ళు దాటిపోతే వాడికి ఇప్పుడు మైనారిటీ తీరింది అంటున్నారే. మగాడికి కారణం ఏంటంటే అక్కడి నుంచి వాడు కుమారుడు కాడు, వాడు యవ్వనస్థుడు అవుతాడు. వాడు ఈ విధంగా 16 నుంచి 21 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి మంచి కుమారుడిలా తయారయ్యాడు. ఆ కుమారుడి శరీరం అగ్నికాంతి వంటి కాంతితో వెలిగిపోతున్నది. శరభంగుడు దివ్య తేజస్సుతో ఆ అగ్నిగుండంలోంచి బయటకు వచ్చాడు. ఆ మహాత్ముడు నిత్యం అగ్నిహోత్రములు వ్రేల్చేవాళ్ళు, ఇంకా అనేక తపస్సులు చేసిన వాళ్ళు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళు, దానం చేసిన వాళ్ళు, నిరంతర భగవద్భజన చేసిన వాళ్ళు, అనేక పురాణ గాథలు విన్నటువంటి వాళ్ళు కూడా పొందలేని ఉత్తమ గతులకు వెళ్ళిపోయాడు. ఆయన చూస్తూ ఉండగా బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు, బ్రహ్మని సందర్శించాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ముందు మామూలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఆయన్ని సందర్శించి ఆయన ఆతిథ్యం పుచ్చుకుని అప్పుడు వెళ్ళిపోయాట శాశ్వత పరబ్రహ్మలోకానికి. ఎప్పుడైనా మనం కైవల్యం పొందే ముందు బ్రహ్మ దగ్గర గడతాం కాసేపు. బ్రహ్మగారు గౌరవిస్తాడు, గౌరవించి కాసేపు సీట్ ఇచ్చి కూర్చోబెడతాడు. సీట్ ఇచ్చి స్వీట్లు ఇచ్చి, నాయన నువ్వు భూలోకంలో మంచి పనులు చాలా చేసావు, ఇంకా ఇంకా చెయ్యి అంటాడు. పద్మాకర్ గారు పురాణం చెబుతున్నప్పుడు ఒక్కరోజు కూడా మానకుండా విన్నావా, నా దగ్గర నువ్వు చీఫ్ గెస్ట్గా ఉంటావు, లేదా యముడి దగ్గర చీఫ్ గెస్ట్గా ఉంటావు, తర్వాత నీ ఇష్టం అంటాడు. ఈ విధంగా బ్రహ్మగారి గౌరవాలు పొంది ఆయన ముక్తి పొందేశాడు. నేను అన్నిటికంటే ఆశ్చర్యపోయేది ఏంటంటే, బ్రహ్మదేవుడు ఆయనకి స్వాగతం చెప్పాటండి. నన్ద సుస్వాగతమిత్యువాచ, సుస్వాగతం చెప్పి కూర్చోబెట్టి అప్పుడు ముక్తికి పంపాడు. ఇదంతా కళ్ళారా చూశాడు రాముడు, సీత, లక్ష్మణుడు, వాళ్ళు చూశారు. వీళ్లే కాదండోయ్, ఈ శరభంగుడి ఆశ్రమానికి దగ్గరలో తపస్సు చేసుకుంటున్న ఋషులందరూ ఇది తెలుసుకుని వాళ్ళు వచ్చారు. వాళ్ళు చూశారు, వాళ్ళందరూ ఇదంతా చూచి ఆశ్చర్యపోయి వాళ్ళకి తెలుసు శరభంగుడు ఎంత గొప్పవాడో. కానీ శరభంగుడు ఎంత గొప్పవాడైనా ఆయనకి ఇంత ఉత్తమ గతులకి మూలకారకుడైన పరబ్రహ్మ ఇక్కడ ఉన్నాడని కూడా తెలుసు. తన పాదస్పరిశతో ఆశ్రమాన్ని, శరభంగుణ్ణి పవిత్రం చేసి ఆయనకి మోక్షమిచ్చిన రాముణ్ణి వాళ్ళు కనిపెట్టారు. ఆయన శుద్ధ బ్రహ్మ పరాత్పరుడని తెలుసు. అందుకనే వాళ్ళందరూ వచ్చారు. వ్యవహారం కోసం, లౌకిక ఆచారం కోసం రాముడు వాళ్ళకి నమస్కరిస్తున్నాడు, కానీ మానసికంగా వాళ్ళు రాముడికి నమస్కరిస్తున్నారు. ఇక్కడ ఎంత సమస్య అండి ఇది! వాళ్ళు రాముడు గౌరవించాలి, పూజించాలి. పూజిస్తున్నా సాష్టాంగ నమస్కారం చేయడానికేమో వీలు లేకుండా మానవుడిగా అందులో యువకుడిగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. వీళ్ళు ఋషులు, అందువల్ల నమస్కరిస్తారు, అతిథి సత్కారాలు చేస్తారు, సాష్టాంగం పడలేరు. కానీ రాముడు మానవుడిలా సాష్టాంగ నమస్కారం చేశాడు వాళ్ళకి. అయినా వాళ్ళకి తెలుసు కనుక స్వాగతాలు చెప్పవలసినవన్నీ చేశారనుకోండి, వాళ్ళు ఎక్కడ అహంకరించలేదు. ఇప్పుడు రాముడిని ఎవరెవరు దర్శించారు? అక్కడికి వచ్చిన వాళ్ళు మొట్టమొదటి వచ్చిన వాళ్ళు వైఖానసులు. వైఖానసులు పరమసాత్వికులు. వాళ్ళు నిరంతరం భగవంతుడి సేవలో గడుపుతూ ఉంటారు. వాళ్ళ చరిత్ర చాలా గొప్పది. క్లుప్తంగా ఒక్క ముక్కలో వాల్మీకి చెప్పింది ఏంటంటే, ఒకప్పుడు బ్రహ్మ యొక్క నఖములు గోళ్ల నుంచి పుట్టారు. వి అంటే బ్రహ్మ, నఖముల నుండి పుట్టడం వల్ల వైఖానసులు. ఇది కాకుండా ఇంకా వాళ్ళకి చాలా చరిత్ర ఉందంటే, బ్రహ్మంతటి వాడే విష్ణుస్వరూపుడై విఖనసుడనే ఋషి రూపంలో పుట్టి తపస్సు చేశాడు. వారి గురించి ప్రత్యేకంగా చెప్పుకుందాం మనం, పరమ పూజ్యులు కనుక. అటువంటి వాళ్ళ చరిత్రలు కూడా మనం ఎప్పుడొకప్పుడు చెప్పుకోవాలి. అలాంటి వాళ్ళు వైఖానసులు. ఇప్పటికి కూడా ఆ వైఖాన సంప్రదాయంతో కొన్ని చోట్ల అర్చనలు జరుగుతూనే ఉన్నాయి. ఆ వైఖానస ఋషులు వచ్చారు. వాలఖిల్యులు అని వచ్చారు. వాలఖిల్యులు బ్రహ్మ యొక్క రోమముల నుండి, ఈ వెంట్రుకల నుంచి పుట్టారు. శరీరం మీద ఉన్న వెంట్రుకల నుంచి పుట్టారు వాళ్ళు. అందుకని వాళ్ళని వాలఖిల్యులు అంటారు. వాళ్ళు ఎప్పుడు తల్లకిందులుగా వేళ్ళాడతారు. వాళ్ళు బొటన వేళ్ళంత ఉంటారట. వాళ్ళు మన బొటన వేలు ఎంత ఉంది అంతే శరీరముతో చెట్లకి వేళ్ళాడుతూ తల్లకిందులుగా వేళ్ళాడుతూ తపస్సు చేస్తారు. అసలు రూపమేమో బొటన వేలంత ఉంటుందిట. ఈ బొటన వేలంత ఉన్నవాడి కాళ్ళు ఎంత ఉంటాయండి? ఈ కాళ్ళు కలిగిన వాళ్ళు ఒకసారి మీరు ఆలోచించండి. నా కాళ్ళు అంటే కొంచెం పొడుగ్గా ఉంటాయి కాబట్టి ఏ చెట్టు కొమ్మకో పట్టుకుని వేళ్ళాడగలరు తలకిందులుగా. అది కూడా మహాయితో అరగంటో పావుగంటో, తర్వాత మళ్ళీ కింద పడేటప్పుడు మీరు పట్టుకోవాలి. వాళ్ళు ఉండేది బొటన వేలంతా. ఇప్పుడు వాళ్ళు చెట్లకి చివర ఉండేటటువంటి సన్నని తీగలు ఉంటాయి కదా, గడ్డి పరక్కంటే సన్నగా ఉన్న తీగలు, ఆ తీగల్ని తమ కాళ్ళతో పట్టుకుని ఇలా తల కిందకి పెట్టి వేళ్లాడుతూ తపస్సు చేస్తారు. మహాద్భుతమైన తపస్సు అది. అలాంటి వాళ్ళు ఎక్కడున్నారో తెలిసే ఇప్పుడు మీకు చూడాలనిపిస్తే నాతో పాటు బదరీ కేదారాలు రావడమే. నేనేం చూపించలేను సుమా, మీరు వాళ్ళని తలుచుకొని ఆ కేదారం దగ్గర బదరీ దగ్గర మా గురువుగారు చెప్పిన వాలకిల్లులారా ఎక్కడున్నారు ఎక్కడున్నారని కొంచెం వెతకండి. నేను ఏం వెతుకుతాను, అక్కడికి వెళ్ళాక చలికి తట్టుకోలేక ఎప్పుడు పారిపోదాం అని చూస్తారు వీళ్ళకి. ఎవడికి వాడి గదుల్లో దాక్కోవడం, కుంపట్లు పెట్టుకోవడం, కోట్లు వేసుకోవడమే సరిపోతుంది, కానీ ఇంక ఋషులు ఎక్కడ అన్వేషిస్తాం? భయంకరమైన చలి. ఆ చలిలో వాళ్ళు ఎక్కడో ఒక చోట దర్శనమిస్తారట, అంత తేలిక కదా వాడిని పట్టుకోవడం. అటువంటి మహాత్ములు వాలకిల్లులు వచ్చారు. సంప్రక్షాళా బ్రహ్మ పాదములు కడిగారు ఒకప్పుడు ఋషులు, దేవతలు. దేవతలు ఋషులు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ నీ కాళ్ళు కడుగుతామంటే కానివ్వండి అన్నాడు ఆయన. అందుకని కాళ్ళు కడిగితే ఆ కాళ్ళ నీళ్ళల్లోంచి పుట్టారు. వాళ్ళు కాళ్ళు కడగ్గా వచ్చిన నీళ్ల నుంచి పుట్టారు, పాద ప్రక్షాళ నుంచి పుట్టారు కనుక సంప్రక్షాళా. ప్రక్షాళనము జరిగినప్పుడు, బ్రహ్మ పాద ప్రక్షాళనము జరిగినప్పుడు ఆ నీటి నుంచి పుట్టినవారు గనక సంప్రక్షాళురు. సహజంగా మహాత్ముల పాదములు కడిగితే ఆ పాదములు కడగ్గా వచ్చిన నీళ్ళల్లోంచి ఏవో ఒక శక్తులు పుడతాయి, ఆ శక్తులు కనపడవు. బ్రహ్మ పాదముల నుంచి ఆ పాద ప్రక్షాళన జలము నుంచి పుట్టిన ఋషులు మాత్రం మహాతేజస్సుతో సప్త తాళ ప్రమాణులు ఏడు తాడి చెట్ల పొడుగుంటారండి వాళ్ళు. కానీ భూలోకంలో ఉన్నప్పుడు కొంత శరీరం తగ్గించుకుని తపస్సు చేస్తారు. ఆ ఋషులు వచ్చారు సంప్రక్షాళులు. మరీచిపాహ, ఈ నాలుగో వాళ్ళు మరీచిపులు. సూర్యుడి యొక్క కిరణముల నుండి, చంద్రుడి కిరణముల నుంచి ఆహారాన్ని సేకరిస్తారు వాళ్ళు. ఇది కొంచెం కష్టమే. పగటిపూట సూర్యుడి కిరణములు నేలకొస్తూ ఉంటాయి, రాత్రిపూట అమావాస్య కాకపోతేనో లేకపోతే మేఘములు లేనప్పుడో చంద్రుడి కిరణములలో నుంచి నేల మీద పడేటటువంటి సారం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఋషులు ఎవరు, ఈ మరీచిపులు అనేవాళ్ళు, పగటిపూట రెండు చేతులు ఇలా జోడించి తల పైకెత్తి నోరు తెరుస్తారు. తెరిచి నోటితో ఇక మాటలు మాట్లాడనమాట అని ఏమి అనరు, లోపల లోపలే నారాయణ స్మరణ చేస్తారు. అది ఎంతో కష్టం. మనం నోరు తెరిచి అలా నోరు ఒగ్గబెట్టి మనస్సులో భగవన్నామం చేయడం ఎంత కష్టం. పైకి మాట్లాడకుండా ఏమీ చేయలేము మనం. నారాయణ అన్నామంటే పెదవులన్నా కదులుతాయి, కానీ పెదవులు కదపకుండా అలా నోరు తెరిచి ఉంచుతారు వాళ్ళు సూర్యుడికేసి. లోపల లోపల మానసికంగా నారాయణ స్మరణ జరుగుతుంది. అప్పుడు ఆ సూర్యకిరణములు వాళ్ళ రోట్లో పడి వాళ్ళ కడుపులోకి వెళ్ళి వాళ్ళ కడుపులో ఆకలి తీరుస్తుంది. వాళ్ళు మహాబలశాలులు అవుతారు. అదే రాత్రిపూట చంద్రుడి కిరణములు ప్రసరిస్తున్నప్పుడు అలా నోరు తెరుస్తారు, నోట్లో చంద్రకిరణములు పడతాయి. ఆ చంద్రకిరణములతో వాళ్ళు ఆకలి తీరిపోతుంది. వాళ్ళు ఇంటికి వెళ్ళాక ఇవాళ మంగళవారం పూరికూర తిందామని అవసరం లేదు వాళ్ళకి. ఈ పూరికూర, ఈ చపాతీ కూర, లేకపోతే పప్పు, ఇవేమి తినక్కర్లా. కేవలం సూర్యకిరణములు చంద్రకిరణములు నోరు తెరిచి నారాయణ స్మరణతో లోపలికి స్వీకరించి ఆ ఆహారంతో బతుకుతారు. ఇలా సూర్య చంద్ర కిరణములే ఆహారంగా సేకరించి తపస్సు చేసే ఆ ఋషులు మరీచిపులు. ఇప్పటివరకు మీరు నలుగురు గురించి ఉన్నారు, వైఖానసులు, వాలకిల్యులు, సంప్రక్షాళులు, ఈ నాలుగో వాళ్ళు మరీచిపులు. ఇక ఐదో వాళ్ళు అశ్వకుట్టాశ్చ. అప్పుడప్పుడు పొలాల్లో కొంతమంది రైతులు కొన్ని ధాన్యం కిందలు పూర్వం వదిలేవారు. పూర్వంలండి, ఇప్పుడు పొలంలోకి రైతు ఎక్కడ పెడుతున్నాడు, ఎవరిని రానిస్తున్నాడు, ఎంత మారిపోయింది కాలం. కానీ పూర్వం పొలం కోసి ఆ తర్వాత కొన్ని గింజలు వదిలేసేవారు. ఆ గింజలు పక్షుల కోసం, తపస్సు చేసుకునే ఋషుల కోసం వదిలేసేవారండి. అప్పుడు ఈ ఋషులు ఆ గింజలు కొన్ని ఓ చిన్న గిన్నెలోకో లేక గంపలోకో ఎత్తుకునేవారు. ఆ తర్వాత ఆ ధాన్యం ఇంటికి తీసుకొచ్చి రాళ్లతోటి, ఇంతంత రాళ్ళు ఉంటాయి, కుంకుడుకాయలు కొట్టుకునే రాళ్ళు అన్నట్టు, ఈ కుంకుడుకాయలను ఉంటాయి తెలుసుగా మీకు, పూర్వం కుంకుడుకాయలను ఉండేది, వాటిని ఇళ్లలో తెచ్చుకునేవారు. ఆ కుంకుడుకాయలను కొట్టుకుని శనివారం నాడు కుంకుడుకాయ రసంతో తల అని ఒకటి ఉండేది, దాన్ని అంటుకునేవారు. అప్పుడు జుట్టు ఉండేది కాదు, ఆరోగ్యం బాగుండేది, రొంపు ఉండేది కాదు. ఇప్పుడు మన వాళ్ళు షాంపూలు నెత్తికెత్తుకోగానే తలంతా చక్కగా అది నున్నగా రాయి అయిపోయింది, కుంకుడుకాయలు కొట్టుకునే రాయికి బదులుగా. ఇదే కాకుండా గరుడ పురాణంలో కొన్ని ఔషధాలు చెప్పారు, వాడారంటే మీ జుట్టు మీకు తెలియకుండానే పెరుగుతుంది, అవన్నీ వాడండి అని చెప్తే ఇప్పుడు ఎవరు వింటారు? కొద్ది రోజుల్లో గరుడ పురాణం మీ చేతికి వస్తుంది. గరుడ పురాణం అనువాదం అయిపోయింది, దాన్ని శుభ్రంగా ప్రింట్ చేయమని మీరు కోరండి. గీతా ప్రెస్ వాళ్ళు దాన్ని ప్రింట్ చేస్తున్నారు. గీతా ప్రెస్ వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు మీకు తెలుసు కనుక వాళ్ళ దగ్గర అయితే మీకు 200 రూపాయలకి ఇంత పుస్తకం వస్తుంది. మామూలుగా మనం ప్రింట్ చేయాలంటే కష్టం. ఇప్పుడు నేను మానవ కథ ప్రింట్ చేస్తే బోల్డ్ రేటు గుర్తు చేసుకున్నాడు వాడు. మానవ కథ పుస్తకం ఇక్కడ ఉంది, అది కొనుక్కుని వెళ్ళి ఇంటికి ఇంట్లో పెట్టి పెట్టుకోండి. వ్యాస విద్య పుస్తకం ఉంది, చాలా అద్భుతమైన పుస్తకాలు, మళ్ళీ దొరకమంటే దొరకవునా? మానవులు మనం ప్రింట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. కానీ పాప వీళ్ళు కొంత డబ్బు దానికి అట్టే పెట్టి కొన్ని గ్రంథములు ప్రింట్ చేసి ఇస్తున్నారు. నిజమునకు ఈ 200 వాళ్ళకి ప్రింటింగ్ ఖర్చు తప్ప పెద్దగా ఏం రాదు, దాని మీద రూపాయి లాభం ఏం రాదు. అయినా శాశ్వతంగా ఈ పుస్తకాలు మన ఇంట్లో ఉండాలి, ఈ గ్రంథాలు అందాలని ఎంతో సేవ చేస్తున్నారు. అటువంటి గీతా ప్రెస్ వాళ్ళు మరి ఎలా పట్టుకున్నారో తెలీదు, విశ్వనాథుని పట్టుకున్నారు, మధునూరి శర్మ గారు. ఈ మామూలు వాళ్ళు ఎవడన్నా అనువాదం చేయమంటే నాయన నా వల్ల కాదంటాను మరి. అందుకని ఎవరిని పట్టుకోవాలో ఆయన్ని పట్టుకున్నాడు. ఆయన పట్టుకుని నాకు ఈ పుస్తకం పంపారు. నేనేమో పురాణాలు చెప్పడంలో బిజీగా ఉన్నాను, సరిగ్గా ఈ పుస్తకం అనువాదం చేయండి అని నా చేతిలో పెట్టాడు విశ్వనాథ్ శర్మ గారి కోరిక మీద. ఆ పుస్తకం చేతికి రాగానే 22 మార్చి 22 లాక్డౌన్. అంటే ఏమిటి, ఈ పుస్తకం లోకానికి అందాలి, అందాలంటే గురువుగారు ఇంట్లో కూర్చోవాలి. ఎంత విచిత్రం మీరు చూడండి, మార్చి 22 నాకు ఆ పుస్తకం వచ్చింది. ఆ రోజు నుంచి మళ్ళీ ఎవళ్ళు బయటకు వెళ్ళవలసిన అవసరం లేకపోయింది. 19,000 శ్లోకాలు ఇంత పుస్తకం అనువాదం చేయాలంటే నాకు కనీసం 3 ఏళ్ళు పట్టేది, అయిపోయింది 6 నెలల్లో. సరిగ్గా నిన్న సోమవారం ఉదయం లాస్ట్ పేర అనువాదం పూర్తి చేశాం. అంటే విచిత్రం ఏంటి, ఈ రామాయణం పురాణం చెప్పేందుకు కూడా మళ్ళీ ఇబ్బంది లేకుండా నిన్నటితో పూర్తయింది అది. అంటే ఇంకో 22 పేజీలు ఉన్న బ్రహ్మకల్పం ఉన్నది, అది పెద్ద విశేషం కాదు. కానీ ఈ ప్రేతకల్పం కూడా పూర్తయింది. ఆ పుస్తకంలో ఎన్ని విశేషాలు చెప్పారండి. ఈ కుంకుడుకాయల గురించి చెప్పారు, నెత్తికి ఔషధాలు రాసుకుంటే ఎలాంటి రోగాలు పోతాయి చెప్పారు. ప్రత్యేకించి 20 అధ్యాయములు రోగములు విముక్తే, చర్మవ్యాధులు, కుష్ఠరోగం, ముక్కు రోగాలు, దిక్కుమాలిన రోగాలు, ఈ విషూచిక అంటే కరోనా లాంటి రోగాలు ఎలా బయటపడాలో చెప్పారు. అందులో చెప్పి ఇప్పుడు మీకు ఈ కషాయం చెప్పాను. ఆ కషాయం ఎంత పని చేస్తుందో అండి. ఇప్పుడు మీకు గరుడ పురాణంలో లేనిది లేదని చెప్పడానికి ఈ విషయం చెప్పాను, చాలా అద్భుతమైనది. అందులో ఈ కుంకుడుకాయలు కొట్టుకోవడానికి రాళ్ళు ఎలాంటి వాడాలో కూడా చెప్పారు. అలాంటి రాళ్ళు ఋషులు తమ దగ్గర పెట్టుకుని పొలాల్లో ఉన్నటువంటి ధాన్యపు గింజలు ఏరుకుని, అవి కూడా ఎంతటా ఓ 4 గుప్పిళ్ళు 5 గుప్పిళ్ళు తెచ్చుకుని, ఈ గింజల్ని మెల్లిగా రాతితో కొట్టి పై పొట్టు తీసి గింజలు బయటికి తీసి ఆ గింజని పొడి చేసి దాన్ని తిని బతుకుతారట వాడు. ఆ గింజలు ఎన్ని ఉంటాయి, ఆ గింజల యొక్క పొడి అంటే పిండి, బియ్యపు పిండి, దాన్ని తింటే అసలు మనలాంటి వాళ్ళం బతకగలమా, వాటితో బతుకుతారు. అందుకనే అశ్మకుట్టులు అన్నారు వాళ్ళని, రాళ్లతో ధాన్యమును పగలగొట్టుకుని అందులో ఉన్నటువంటి పిండి తిని బ్రతుకువారు. పత్రహారాశ్చ ఆకులు ఆహారంగా తినేటటువంటి వాళ్ళు, రాలిపోయిన ఆకులు ఏరుకుని తెచ్చుకుని వాటిని మాత్రమే ఉడకబెట్టుకుని కానీ లేక పచ్చిగా కానీ తింటారట. వాళ్ళు ఏమని పిలువబడతారు, పత్రహారులు. ఇది కష్టమే, పిచ్చి పిచ్చి ఆకులని ఏం తింటాం. మళ్ళీ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, పత్రహారులు అంటే వాటికి ఒక లిమిట్ ఉంది. ఈ మధ్యన ఒక ఆయన తెప్పతీగ రసం తాగమన్నారు కదా, రోజు చెంబుడు తాగితే మళ్ళీ ప్రమాదం. ఔషధం ఔషధమే, దానికి ఏం చెప్పాడు, ఈ తెప్పతీగని సంస్కృతంలో గుడూచి అంటారు, గరుడ పురాణంలో బొటన వేలంత గిన్నె కంటే ఎక్కువ తాగితే అది మళ్ళీ కడుపులోకి ఇబ్బంది తెచ్చిపెడతాయి. ఔషధం ఔషధం కదా, ఇందాక నేను చెప్పింది కరోనా మందు చెప్పాం కదా అని ఒక గిన్నెడు తాగారంటే చచ్చిపోతాం, వేడి చేసి రక్తం కిందకు వచ్చేస్తుంది. చెంచాడు మాత్రమే ఔషధం స్వీకరించాలి అది. అలాగే ఈ ఔషధాలు ఎంత తాగాలో అంతే తాగాలి. పత్రహారులు అనే పేరు కలిగినటువంటి వాళ్ళు రోజు 3 ఆకులు లేక 5 ఆకులు కంటే ఎక్కువ తినరు వాళ్ళు, అంతే తింటారట. అటువంటి వాళ్ళు వాళ్ళంతా పరమ ధర్మాత్ములు. ఇంకా తర్వాత దంతోలు కలినశ్చైవ, కొంతమంది ఉన్నారు ధాన్యం గింజలు లేక కొన్ని పళ్ళు తెచ్చుకుని వేటితోటి నలగొట్టకుండా చాకులతో కత్తులతో కొయ్యకుండా దంతములనే రోళ్లుగా చేసుకుని నములుతారు. అంటే ఏమిటనమాట, పండు తెచ్చుకుని దంతములతోటి కరకరకర నవ్వులు తినాలి అంతేకాని ఇంకా వేరే ఆయుధం వాడకూడదు. వాళ్ళు ధాన్యం తెచ్చుకుని రోట్లో వేసి దంచకుండా, రాళ్లతో దంచకుండా, ధాన్యం కింద నాలిక కింద దంతాల కింద పెట్టుకుని ఈ దంతముల కింద వేసి కరాకర నవిలి తినాలి. అటువంటి వాళ్ళని దంత ఉలూకలినులు అంటే దంతములనే రోళ్ళు కింద ఉపయోగించుకుని ఆహారము తినువారు. ఇది కొంచెం కష్టమే కదా మరి. ఇప్పుడు బియ్యపు గింజలు ఉన్నాయంటే పర్వాలేదు, కానీ ధాన్యం తెచ్చుకుని ఆ పై పొట్టు తీయకుండా దాన్ని దంతం కింద పెట్టి కసాపిసా నవిలి ఈ పొట్టుతో పాటు నవిలి మింగాలంటే ఈ దంతములు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. ఇవే రైస్ మిల్, ఇవే పిండి మిల్లు మనకి, అవునా? అలా బతుకుతున్న వాళ్ళు కొందరు ఉన్నారట. వాళ్ళు దంతోలోకలినులు అని పిలువబడతారు. దంత ఉలూకలినులు. తర్వాత ఉన్మజ్జకులు. కొంతమంది ఉన్మజ్జకులు అంటే ఏమిటనమాట, వీళ్ళకి ఆహారం తినకుండా నీళ్లలో పేక వరకు నిలబడతారు. గంగానది దగ్గరికి వెళ్ళారు, ఈ కంఠం వరకు నీళ్లలో నిలబడి చేతులు పైకెత్తి తపస్సు చేస్తారు. ఏ నీటిలో అయినా కంఠం వరకు ఉండాలి. అలా ఉన్నటువంటి పుణ్యాత్ములు ఉన్మజ్జకులు. గాత్రశయ్యా, వీళ్ళకి శరీరమే పరుపు. అంటే వీళ్ళు తలగడ లేకుండా చెయ్యిలా తల కింద పెట్టుకుని నిద్రపోతారు. కటిక నేల మీద ఆకు కూడా వేసుకోకుండా తలగడగా చెయ్యి పెట్టుకుని నిద్రపోతే అటువంటి వాళ్ళు గాత్రశయ్యులు. ఆ తర్వాత వాళ్ళు అశయ్యా, అశయ్యులు అనగా కటిక నేల మీద తలగడగా చెయ్యి కూడా పెట్టుకోకుండా పడుకుంటారు. వాళ్ళు కనీసం చెయ్యిలా తల కింద పెట్టుకుంటే కాస్తైనా పర్వాలేదు, ఉట్టినే కటిక నేల మీద అలాగే పడుకోవాలి. తల కింద రాయి కానీ ఆకు కానీ ఏం పెట్టుకోకూడదు, కేవలం భూమి మీద పడుకునేటటువంటి వాళ్ళు. వాళ్ళు అశయ్యులు అని పిలువబడతారు. తథైవ అభ్రావకాశకాహ, ఇంకా కొందరు ఉన్నారు అభ్రావకాశకులు, అంటే ఆకాశం కింద నిలబడతారు వాళ్ళు, లేక కూర్చుంటారు. గుడిసె కానీ, చెట్టు కింద కానీ, రాయి కింద కానీ ఎక్కడ ఉండకుండా, ఆచ్ఛాదన లేకుండా నడి రోడ్డు మీద, అంటే అడవుల్లో ఉన్నటువంటి చెట్లు మొదలైనవి లేని ప్రాంతంలో కూర్చుని లేక పడుకుని నారాయణ నారాయణ అని తపస్సు చేసుకుంటారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి వేరే ఏ ఆచ్ఛాదన ఉండదు, ఎండైనా చలైనా వర్షమైనా అలా అనుభవించవలసింది. అటువంటి వాళ్ళు అభ్రావకాశకులు. మునయః సలిలాకారాః, మరికొంతమంది ఉన్నారు వాళ్ళు మునులు, అలా మౌనముగా ఉంటారు, ఏమీ మాట్లాడరు. సలిలాహారులు, మంచినీళ్ళు మాత్రమే ఆహారంగా తీసుకుంటారు. రోజు మంచినీళ్ళు తాగి బతుకుతారు. మంచినీళ్ళు అంటే ఐసర మధ్యాహ్నం పొద్దున్న 25 సీసాలు, సాయంత్రం 2 సీసాలు తాగడం కాదు. గంగానది దగ్గర కూర్చుని గంగలో నీళ్లు గంటకోసారి తాగడం కాదట, చేతిలోకి ప్రొద్దుట 3 సార్లు నీళ్లు తీసుకోవాలట. ఆ 3 నీళ్లే తాగాలట, కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. మళ్ళీ చేతిలోకి నీళ్లు తీసుకొస్తే చేతిలోకి నిండా కాదు, మళ్ళీ మినపగింజ మునగడానికి ఎన్ని నీళ్లు అన్ని, అంటే ఉద్ధరణ నీళ్లు ప్రొద్దుట పూట 3 ఉద్ధరణ నీళ్లు, మళ్ళీ మధ్యాహ్నం 3 ఉద్ధరణ నీళ్లు, మళ్ళీ సాయంత్రం అన్ని నీళ్లు మాత్రమే తప్ప వేరే నీరు తాగకుండా బ్రతకడం అంటే ఓరి దేవుడు, అది వాళ్ళ వల్లే అవుతుంది. వాళ్ళంతా సలిలాహారు. ఇంకొందరు ఉన్నారు అసలు మంచినీళ్ళు కూడా తాగరు, వాయుభక్షాహ, కేవలం అని ప్రాణాయామంతో గాలి పీల్చుకు బతుకుతారు. అటువంటి ఋషులు కొంతమంది ఉన్నారు. మరికొంతమంది ఆకాశ నిలయాశ్చైవా, ఇంక వీళ్ళు కేవలం ఆకాశాన్ని చూస్తూ బతుకుతారు. భూమి మీద దర్భను పరుచుకుని పడుకునేవాళ్ళు కొంతమంది ఉన్నారట. వాళ్ళేమిటి, స్థండిలశాయిన, దర్భల మీద కూర్చుని తపస్సు చేస్తారు. అటువంటి వాళ్ళని స్థండిల శాయనులు అంటారు. వ్రతోపవాసిన కాగా, నిరంతరం ఉపవాస దీక్షతో ఉండేవాళ్ళు కొందరు ఉన్నారు. ఎప్పుడు ఉపవాసమే, ఇక యావజ్జీవితం ఉపవాసమే. తర్వాత దాంతులు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళు. వాళ్ళకి మానసికమైన శారీరకమైన కోరికలు ఏమీ లేవు. అంతరింద్రియములు బాహ్యేంద్రియములు అదుపులో పెట్టిన వాళ్ళు. తథా ఆర్ద్రపటవాస, ఆర్ద్రపటవాసులు అనగా తడిసిన బట్టలు కట్టుకునేవారు. వాస బట్టలు కట్టుకునేవారు, ఆర్ద్రవాస అంటే తడి బట్టలు కట్టుకునేవాళ్ళు. ఎప్పుడు తడిపిన బట్టలే కట్టుకోవాలి. 24 గంటలు తడిసిపోయిన బట్టలు కట్టుకుంటే మన వాళ్ళకి వాతం రోగం వచ్చి డామ్ అంటాం. వాళ్ళు అదే కట్టుకుని బతుకుతారు. అదొక సాధన, మహాసాధన చేశారు వాళ్ళు. స జపాశ్చ, ఎప్పుడు జపం చేస్తూనే ఉంటారు. మీరు చూసారా కొంతమంది ఇలా సంచిలో చేయి పెట్టుకుని ఎక్కడ కూర్చున్నా జపం చేస్తూనే ఉంటారు. వాళ్ళని ఏమంటారు, సదాజపులు లేక సజపులు. సజపులు అన్నా సదాజపులు అన్నా వాళ్ళే. మీకు ఎప్పుడన్నా వీలుంటే చూడండి, మాయాబజార్, మాయాబజార్ కాదు పాతాళ భైరవి, పాతాళ భైరవులు ఎస్సీరం గారు సదాజప సదాజప అంటాడు. వాడు ఎప్పుడు జపం చేస్తూనే ఉంటాడు. కాకపోతే లోక అపకారములకు జపం వాడడం వల్ల వాళ్ళు దెబ్బతిన్నారు. మహాత్ములు వాళ్ళ జపాన్ని లోక శ్రేయస్సుకు వాడతారు. జపం చేయటం గొప్ప కాదు, ఈ జపం వల్ల ఇతరులకు అపకారం జరగకుండా ఇతరులకు ఉపకారం చేస్తేనే వాళ్ళు సజపులు అవుతారు. తపో నిత్యాహ. మరికొంతమంది నిరంతరం తపస్సు తప్ప మరొకటి ఎరగని వాళ్ళు. కొంతమంది పంచతపోన్వితాహ, ఇందాక మీకు చెప్పారుగా పంచాగ్నులు, సూర్యుడు ఆకాశం మీద వెలుగుతూ ఉండగా తూర్పు పడమర ఉత్తరం దక్షిణముల వైపు నాలుగు వైపు నాలుగు యజ్ఞగుండములు పెట్టుకుని తపస్సు చేసేవాళ్ళు. ఈ విధమైనటువంటి వారందరూ రాముడి దర్శనానికి వచ్చారని చెప్పారు. ఇందులో ఎంతమంది వచ్చారు, అంతమందికి దిక్కు చివరికి రాముడే. వారంతా భక్తి శ్రద్ధలతో వచ్చి, మహాత్మా రామచంద్ర నువ్వు ధనుర్ధారులలో మేటివి, నువ్వు సాటిలేని మహాపరాక్రమవంతుడివి, క్షత్రియోత్తముడివి, నీ వంటి ధర్మాత్ముడైన ప్రభువు ఈ ప్రపంచంలో మరొకడు పుట్టడు పుట్టబోడు. సత్యం నీకు ప్రాణం, ధర్మం నీకు ఊపిరి, నీ పితృభక్తి సాటిలేనిది, నీ తండ్రి కూడా అంత ఉత్తముడు, నీవు ధర్మస్వరూపుడివి. నీ తండ్రి ఎందువల్ల నిన్ను కన్నాడు అంటే, దశరథుడు పొరపాటున పరులు సొమ్ముని ఆశించనివాడట. దశరథుడు అంటే సామాన్యుడు అనుకుంటారా, 10 రథములను జయించిన వాడని అంతరార్థం, 10 రథాలు ఎక్కి తిరిగిన వాడని కాదు, 10 ఇంద్రియాలు జయించాడు. ఒక్క కైక దగ్గర ఆయన పొరపాటు చేశాడు తప్ప మిగతా ఎక్కడ ఆయన జీవితంలో పొరపాటే చేయలేదు. దశ ఇంద్రియములను జయించాడు కాబట్టి దశరథుడు అన్నారండి ఆయన్ని. ఆయన మీరు ఎప్పుడు చూసారా, ఎప్పుడన్నా కానీ కట్నం తీసుకున్నాడా కైకేయి తండ్రి దగ్గర, ఎవరి దగ్గరన్నా ఒక పైసా ఆశించాడా, ఎప్పుడైనా పరస్త్రీని వ్యామోహంతో చూశాడా, ఎప్పుడైనా గురువులకు పూజ చేయకుండా ఉన్నాడా? లేదా ఆయన ఒక కైకేయికి మాట ఇచ్చి దెబ్బతిన్నాడు, అదొక్కటి ఇంద్రియలోలత్వం తప్ప మిగతా అన్ని విషయాలు ఆయన చాలా ఉత్తముడు, అంత గొప్పవాడు కాబట్టి రాముడు ఆయన్ని ఎన్నుకున్నాడు. ఎంతమంది ఉండగా దశరథుడికి ఎందుకు పుట్టాడండి అంటే, దశరథుడిని కొంతమంది సినిమాల్లో ఏదో గుండిపోటు చచ్చిపోయేవాడు ఎంతసేపు పిచ్చాడు కింద చూపించడం మొదలుపెట్టారు తప్ప, దశరథుడు అపూర్వమైన సాధన చేశాడు, ఎంతో తపస్సు చేశాడు కాబట్టి ఆయనకు ఆ కుమారుడు పుట్టాడు. ఎన్నో జన్మల్లో తపస్సు లేకపోతే ఒక గొప్ప వ్యక్తికి మనం పిల్లలుగా పుట్టలేము, లేదా ఒక గొప్ప వ్యక్తి మనకు పిల్లవాడిగా పుట్టాడు. ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే అంత సాధన చేయాలి. అటువంటి వాడివి నువ్వు, అందుకే నీకు పితృభక్తి పుట్టుకతో వచ్చింది. ధర్మస్వరూపుడివి, ధర్మాన్ని రక్షిస్తావు, ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలిస్తావు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే భయంకరమైనది అధర్మం అణచకపోవటం. రాజుగా పుట్టి అధర్మమును అణచి ధర్మ సంస్థాపన చేయకపోతే ఆ రాజు సర్వనాశనం అయిపోతాడు. ఏ రాజు నాశనం అయిపోతాడు అంటే, ఆ రాజుగారి పరిపాలనలో సాధువులకి కష్టాలు వస్తే ఆ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదట. సాధువులు కనుక బాధపడ్డారు, ఆ ప్రభుత్వం కుప్పకూలి అందులో ఉన్న వాళ్ళందరూ సర్వనాశనం అయి చచ్చి నరకాల పాలైపోతారు. అందుకే ప్రభుత్వంలోకి వెళ్ళడం పెద్ద గొప్ప కాదు, ఆ ప్రభుత్వంలో ఉండగా సాధువులకు రక్షణ కల్పించాలి. దేవాలయాలు కుప్పకూలిపోతూ ఉంటే ఇంట్లో కూర్చుంటే ఆ రాజు సర్వనాశనం అయిపోతాడట. ఆ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు, వాళ్ళంతా నరకాల పాలైపోతారు. రథాలు కాలిపోతూ ఉంటే, గుళ్ళు కూలిపోతూ ఉంటే, సాధువులు నాశనం అయిపోతూ ఉంటే ఇంట్లో కూర్చుని సొమ్ము తినడం అనుకుంటున్నారా? అది వాళ్ళ మనకి ఎదురుగుండా కనపడకపోవచ్చా? పాపం మనిషి ఎముకలు కూడా లేకుండా వాడిని సర్వనాశనం చేసి పారేస్తుందట. అందుకనే పురాణాలు పదే పదే చెప్పాయి, ధర్మం జాగ్రత్తగా కాపాడు కాపాడని చెప్పాయి. మనం కళ్ళ ముందు చూస్తున్నాం, అయినా మనం పట్టించుకోవడం లేదు. భగవంతుడు అంటే ఒక విగ్రహం అనుకుంటారే, ఆంజనేయ స్వామికి చెయ్యి విరిగిపోతే నీకేం నష్టమేమని అడగండి. ఆయన చెయ్యి విరిగిపోతే ఆయనకి కదా నష్టం. ఆ చెయ్యి విరిగిపోయినప్పుడు నువ్వు పట్టించుకోలేదు కనుక చచ్చే ముందు నీ చేతులు తెగిపోతాయి, నీ ముక్కులు కూలిపోతాయి, నువ్వు తిండి లేక అల్లాడిపోయి మలమూత్రాల మధ్యలో అలమటించి తెస్తావు. అది మహాపాపం అంటే. ఘోర నరకాల పాలే చేస్తారండి కొంతమంది. చచ్చేటప్పుడు ఎన్ని రకాల బాధలు పడతారో తెలుసా? కోమాలోకి వెళ్ళిపోయి చేసేవాళ్ళు లేక పురుగులు పెట్టి చచ్చిపోతున్న చోట్ల నోట్లోంచి పురుగులు వచ్చి చచ్చిపోయిన వాళ్ళు నేను చూశాను. నేను చేసిన పాపాలన్నీ ఇక్కడే అనుభవిస్తాం, ఎక్కడో నరకం లేదు. కాబట్టి తొందరపడి మనం అధర్మం జోలికి వెళ్ళకూడదు. ఎంత గొప్ప మాట చెప్పారండి వీళ్ళు ఇక్కడ, అధర్మస్తు మహాస్తాత భవేతస్య మహీపతే యోహరే బలిషడ్భాగం నచ రక్షతి పుత్రవత్. రామ, ప్రజల్ని కన్నబిడ్డల్లా కాపాడడం ప్రభుత్వం యొక్క లక్షణం. ప్రభు లక్షణం ప్రజల్ని కాపాడడం. ప్రజల ఆదాయంలో ఆరో వంతు కప్పం కింద పుచ్చుకుంటున్నారు మీరు. పన్ను పుచ్చుకుని, ట్యాక్స్ పుచ్చుకుని ప్రజల్ని కాపాడనటువంటి రాజు అధర్మపురుడు అని రాముడి ముఖం మీద చెప్పారు వాళ్ళు. ఎంత ధైర్యంగా చెప్పారు తెలుసా? రాముడు అంటే ధర్మాత్ముడని మనం అంటాం కదా, రామో విగ్రహవాన్ ధర్మ. ఆయన దగ్గర వాళ్ళు తాము చెప్పవలసిన మాట సూటిగా చెప్పారు. రామా, ప్రజల దగ్గర ఆరవ భాగము కప్పముగా పుచ్చుకొని ఆ ప్రజల్ని సక్రమంగా కాపాడని రాజు పరమ అధర్మపురుడు. తన దేశంలో ఉన్న ప్రజలకు కష్టం కలగకూడదు, అలా ప్రజల్ని కాపాడితే వాడు శాశ్వతంగా సత్యలోకానికి వెడతాడు, బ్రహ్మలోకానికి వెడతాడు. మేము మునులం, కందమూల ఫలాలను ఆహారంగా స్వీకరిస్తున్నాం, మేము ఇక్కడ తపస్సు చేస్తున్నాం, అవునా? మా తపస్సులో 1/4 అంటే 1/4 నీకు వస్తుంది. మేము ఎక్కడో అడవిలో ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్నామే, ఆ తపస్సులో పుణ్యమంతా మాకే రాదు, మా పుణ్యములో నీకు 1/4 వస్తుంది రాజుకి. ఇప్పుడు అడవుల్లో ఉన్నవాళ్ళందరి పుణ్యం అంతా ప్రభుత్వానికి పెడుతుంది. ఉదాహరణకి నేను ఉన్నాను, మా పీఠంలో కూర్చుని శరన్నవరాత్రుల్లో పరమభక్తితో అమ్మవారిని నేను ధ్యానం చేస్తే నా పుణ్యంలో 1/4 నన్ను పరిపాలిస్తున్నటువంటి నా ప్రభుత్వానికి పెడుతుంది. ఇక్కడ మీరందరూ గుళ్ళలో చేస్తున్న పూజలన్నీ మీకు వచ్చేయవు, ఇందులో 1/4 గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడు అంటే రక్షణ కల్పిస్తే. అక్కడ కొసవెరుపు చెప్పారు వీళ్ళు, వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోదాం, నువ్వు రక్షణ కల్పిస్తే. ఇప్పుడు ఈ గుడిని పడగొడుతూ ఉంటే మనం పట్టించుకోకుండా ఉంటే అప్పుడు ఆ గుడిని పడగొట్టిన వాడి పాపంలో కూడా 1/4 రాజుగారికి వెళ్ళిపోతుంది. ఎంత ధర్మ సూక్ష్మం ఇది. మరి రామాయణం చెప్పిన మాట ఇదేం, నేను పద్మాకర్ గారు చెప్పట్లా, 14వ శ్లోకంలో 16వ పేజీలో అరణ్యకాండములు 6వ సర్గలో చెప్పిన మాట, యత్ కరోతి పరం ధర్మం మునిహి మూలఫలాశన తత్ర రాజ్ఞః చతుర్భాగ ప్రజాధర్మేణ రక్షత. ప్రజలని ధర్మబద్ధంగా రాజు పరిపాలిస్తే, ఒక రాజు తన ప్రజల్ని ధర్మంగా పాలిస్తే అప్పుడు అతనికి ఎంత లాభమో తెలుసా? ఆ రాజుగారు వేరే పూజలు చెయ్యక్కర్లేదు, గుడులు కట్టించక్కర్లేదు, ధర్మములు చెయ్యక్కర్లా, అయినా ఆయనకు పుణ్యం వస్తుంది. ఎలా వస్తుంది? ఆ రాజ్యంలో కందమూల ఫలములు తిని తపస్సు చేసే పుణ్యాత్ములైన మునుల యొక్క పుణ్యములో 1/4 రాజుగారికి వెళ్ళిపోతుంది. అంటే ఇంట్లో కూర్చుని రాజుగారు పరిపాలన చేస్తూ ఇంత పుణ్యం పొందొచ్చు, ధర్మబద్ధంగా పరిపాలన చేస్తే. ఇలా ఒకటి కాదట, మనం ఏ పుణ్యం చేసినా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ పుణ్యం 1/4 వెళ్ళిపోతుంది. అందుకే రాజులు అదృష్టవంతులు అన్నారు, ధర్మబద్ధంగా పరిపాలించిన రాజులు మహానుభావులు అన్నారు. రామ, ఇంత గొడవ ఎందుకు చెప్పాం మేము నీకు అంటే మమ్మల్ని రక్షించమని. ఇక్కడ మేము వైఖానసులు, వాలకిల్యులు ఇటువంటి ఎంతోమంది ఋషులు ఉన్నాం. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది విప్ర ఋషులు, మిగతా వాళ్ళు తక్కిన కులస్తులైన ఋషులు కూడా ఉన్నారు. ఈ ప్రాంతంలో కొంతమంది రాక్షసులు చేరారు, మా ఆశ్రమాలు తగలబెడుతున్నారు, యజ్ఞములు పాడు చేస్తున్నారు. మేము కష్టపడి ఆశ్రమాలలో స్థాపించుకున్న మండపాలు ఉంటాయి, దేవతల మండపాలు, అవన్నీ నాశనం చేస్తున్నారు ఆ దుర్మార్గులు. నీ ప్రభుత్వ పాలనలో ఉన్న మమ్మల్ని చంపుతున్నారు, ఈ ప్రాంతం అంతా నీ అధీనంలో ఉంది. ప్రస్తుతానికి నువ్వు అడవిలో ఉన్నా, నీ బదులుగా భరతుడు పరిపాలిస్తున్నా, భరతుడు పాదుకలు సింహాసనం మీద పెట్టి పరిపాలిస్తున్నాడు కనుక ఈ ప్రభుత్వం నీదే. నీ పరిపాలనలో మాలాంటి ఋషులకి ప్రస్తుతం కష్టం ఎక్కువగా ఉంది, క్రూర రాక్షసులు బాధలు పెడుతున్నారు. అసలు రాముడు అందుకే అక్కడికి వచ్చాడు, నాశనానికే వచ్చాడు తప్ప ఇంట్లో కూర్చోడానికి రాలేదు. ఆ విషయం వాళ్ళకి తెలుసు కాబట్టే ఈ దుర్మార్గుల్ని శిక్షించు, మమ్మల్ని రక్షించు అని రాముడిని పిలిచి కొన్ని ఎముకలు చూపించారు. పుర్రెలు, అస్థిపంజరాలు, ఎముకలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి చోట, ఓ చోట కొన్ని ఎముకలు గుట్టలు పడున్నాయి ఓ చోట. ఆ అరణ్యంలో తపోవనములో మహానుభావులైన ఋషుల యొక్క అస్థిపంజరాలు అవన్నీ రాక్షసులు వాళ్ళని విరుచుకు తినేసి పుర్రెలు వాళ్ళ కళేబరాలు ఓ చోట పారేశారు. మొత్తం ఎముకల మీద ఉన్న మాంసం మొత్తం పీక్కు తిన్నాక ఉట్టి ఎముకలు, ఏవో చేతుల ఎముకలు, కాళ్ళ ఎముకలు, పుర్రి ఎముకలు ఇవన్నీ అక్కడ పారేశారు. అవి గుట్టలు కనపడ్డాయండి అక్కడ. ఏహి పశ్య శరీరాణి మునీనాం భావితాత్మనాం హతానాం రాక్షసైహి ఘోరైహి బహూనాం బహుధావనే. రామా, ఈ ఋషులు పరమ పవిత్రులు, తపస్సు తప్ప మరొకటి ఎరగని వాళ్ళు, ఎంతమంది మహానుభావులైన ఋషుల్ని దుష్టులైన రాక్షసులు పీక్కుని పీక్కుని తినేశారు, అనేక రకాలుగా హింసించి హింసించి చంపారు, క్రూరంగా చంపారు. మళ్ళీ చంపడంలో కూడా క్రూరంగా చంపారట, ఏదో ఒక్క దెబ్బకి తల నరికో విరుచో చంపి తినడం కాదటండి వాళ్ళు, బతికొండగానే చేయి లాగేసి ఆమ్మామని తినేయడం, మనం మొక్కజొన్న పొత్తులు తినేసినట్టుగా వాళ్ళ ముక్కులు తిని బజ్జీలు తిన్నట్టుగా పీక్కు తినడం, అలా ఒక్కొక్క అవయవమును పీకి పీకి హింసించి హింసించి చంపారు. అలా చచ్చిపోయిన మునుల కళేబరములు ఇవి, ఎముకలు ఇవి చూడు ఎన్ని గుట్టలో. పంపా సరోవర ప్రాంతంలో మందాకిని నది తీరంలో, గోదావరి తీరంలో ఈ రాక్షసులు చేరారు. వీళ్ళు మహర్షులను ప్రత్యేకంగా చంపేస్తున్నారు. వీళ్ళందరూ చంపేది కేవలం మహర్షుల్ని. ఈ రాక్షసులకి ఋషులంటే బ్రాహ్మణులంటే ద్వేషం, అందుకే వీళ్ళనే చంపి తినేస్తున్నారు. ఈ క్రూరుల్ని నువ్వు చంపాలి, లేకపోతే మేము బ్రతకలేము. ఈ క్రూర రాక్షసుల మారణకాండ మేము తట్టుకోలేకపోతున్నాం. నువ్వు ఎటువంటి వాడివి? ఆర్తత్రాణ పరాయణుడివి. శరణు అంటే రక్షిస్తావు, అందుకే నిన్ను గట్టిగా పట్టుకుంటున్నాం. వీళ్ళని ఎందుకు చంపాలంటే వాళ్ళు చంపడానికి అర్హులు. ఎవరిని పడితే వాళ్ళని చంపమని వీళ్ళు కోరనండోయ్. కానీ కొంతమందిని చంపి తీరాలి. అక్కడ జాలి చూపించకూడదు. ఏడు జాలి అండి వాళ్ళ దగ్గర? ఈ పచ్చి పాపాత్ముల్ని ఓ గోవుల్ని తినేస్తూ మనుషులు చంపేసి బాంబులు పెట్టి వాళ్ళ దగ్గర మనం జాలి చూపించడం ఏంటి? వేసి పారేయాలి వాళ్ళని. అక్కడ అహింస ఏమిటి? పాకిస్తాన్ బోర్డర్ దగ్గర అహింస ఏమిటి? చైనా బోర్డర్ దగ్గర అహింస ఏమిటి? కాబట్టి అక్కడికి వెళ్ళాక బడా తుపాకులకి పని చెప్పవలసిందే, బాంబులు వేసేయవలసిందే. ఇంక అక్కడ వెనక ముందు చూడకూడదు, లేకపోతే మనం ఉండం కదా. అందువల్ల నువ్వు ఈ దుర్మార్గుల్ని మాట వరుస కూడా క్షమించకు. కొంతకాలానికి మేము బ్రతకం, లేకపోతే మేమని కాదు అసలు ప్రజలు బ్రతకరు. మానవుల్ని బ్రతకనివ్వదు ఈ రాక్షసులు. రాజకుమార వేరా, నీవు తప్ప మాకెక్కడా దిక్కులేదు. పరాత్వత్తో గతిర్వీర పృథివ్యాం నోపపద్యతే పరిపాలయన సర్వాన్ రాక్షసేభ్యో నృపాత్మజ. దశరథపుత్ర, ఓ రాజపుత్ర, ఈ భూమండలంలో నీవు తప్ప మమ్మల్ని రక్షించేవాడు మరొక్కడు లేడు. అందుకే మేము నిన్ను తప్ప మరెవరిని శరణు కోరడం లేదు. తక్కిన వాళ్ళని శరణు కోరిన దండగా అదే నిన్ను శరణు కోరితే మాకు లాభం. అందుకే అన్యథా శరణం నాస్తిత్వమేవ శరణం మమ అంటున్నాం మేము. మమ్మల్ని రక్షించు, కాపాడు, ధర్మ సంస్థాపన చెయ్యి, మునుల్ని కాపాడు అని పరిపరి విధాలుగా అనగానే, మహాత్ములారా ఇదేం అన్యాయం అండి అన్నాడు ఆయన. ఏమిటి కాపాడమండం అన్యాయం కాదు, కాపాడమని నన్ను బతిమాలడం ఏంటండి? అది నా కర్తవ్యం. అసలు నేనే వచ్చి మిమ్మల్ని రక్షిస్తానని అనాలి. కానీ నేను ఈ మధ్య జన్మించి ఎక్కువ కాలం అవ్వకపోవటం వల్ల అడవిలోకి ఇప్పుడే వచ్చాక విషయం తెలిసింది కాబట్టి మీరెవరూ నాకు వచ్చి ఈ విషయం చెప్పలేదు కాబట్టి తెలియలేదు. విశ్వామిత్రుడు అడిగిన వెంటనే వెళ్ళానా, రక్షించానా? అలాగే ఈ విషయం తెలిస్తే ఎప్పుడో వచ్చేవాడిని. ఇక ఇప్పుడు బాధ్యత నాది. మీరు నన్ను ప్రార్థించకూడదు. ఆజ్ఞప్తోహం, అబ్బా ఇది రాముడి గొప్పతనం. నన్ను ఆజ్ఞాపించాలి. ఏయ్ రామ, ధనుసు పుచ్చుకో, వీళ్ళని చంపు అని నన్ను ఆజ్ఞాపించాలి తప్ప బతిమాలుకోవడం అధర్మం. మీరు ఋషులు, నేను మీకు కింకరుణ్ణి. కింకరుడంటే ఎప్పుడూ చేతులు కట్టుకుని సిద్ధంగా ఉండాలట. కింకరోమి, ఏం చేయమంటారు, ఏం చేయమంటారు అని అడిగితే కింకరుడు తప్ప, ఒరే నాయన నువ్వు అన్నం తిన్నావా, నీ సంగతి ఏమిటని నేను అడిగితే నేను కింకరుణ్ణి అయిపోతాను కింకరుడికి. కాబట్టి మన పక్కన ఉండాలి, రెడీగా ఉండాలి తప్ప. ఇప్పుడు కలియుగంలో కింకర్లు పోయి మా బోటు వాళ్ళమే కింకర్లు అవుతున్నాను తప్ప వాళ్ళు కింకర్లు లేకుండా పోతున్నారు. వాళ్ళకి బుర్ర పని చేయట్లేదు అని వాడు ఏం చేయాలో తెలియటం లేదు. వెనకటికి ఒక ఆయన ఘంటసాల వారి దగ్గరికి వెళ్ళేట, నాకు జరిగింది చెప్పారు ఒక ఆయన. ఆ చెప్పిన ఆయన ఎవరో సామాన్యులు కాదు, చెప్పింది హరి అచ్యుత శాస్త్రి గారని మహానుభావుడు. వేదములను తన సంగీత ధ్వనులతో లోకానికి అందించిన పుణ్యాత్ముడు, మహాత్ముడు ఆయన. నేను 2011 సంవత్సరంలో కాలిఫోర్నియాలో మిల్పిటాస్లో ఉన్న ఆలయంలో ప్రవచనానికి వెడితే నా ప్రవచనానికి వినే కూర్చున్నారు. అప్పటికి 80 ఏళ్ళు ఆయనకి. పండితుడు, సంగీత విద్వాంసుడు, పరమ పూజ్యుడు, వేదమును సంగీతముగా లోకానికి అందించినవాడు, కింద కూర్చుని వినేవాడు ఆయన. ఎందుకు ఉన్నాడో తెలుసా? మీరంటే నాకు గౌరవం, మీరు సుఖుడు, మీ దగ్గర భాగవతం వింటే నేను బాగవుతాను, నాకు మోక్షం వస్తుందని కింద కూర్చుని విన్నారు ఆయన. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఆ మిల్పిటాస్లోనే ఉంటున్నారు. అది చాలా అద్భుతమైన ఘట్టాలు అండి. నా జీవితంలో ఒక అపూర్వమైన వ్యక్తిని చూశాను. ఆయన పేరు హరి అచ్యుత శాస్త్రి గారు. ఇప్పటికి కూడా మీరు చూడండి, ఆయన క్యాసెట్లు యూట్యూబ్లో ఉంటాయి. ఇంతకీ ఆయన గురించి ఎందుకు చెప్తానంటే, ఆయన ఘంటసాల వారి దగ్గర కొన్ని పాటలకి ఆర్కెస్ట్రాకి వెళ్ళారు ఆయన. ఆయన ఘంటసాల గురించి ఎప్పుడు చెప్పేవారు, నేను ఆయన ఇంట్లో 4-5 రోజులు ఆతిథ్యానికి వెళ్ళాను. ఆయన ఏమండి, ఘంటసాల వారి పాటకు ఒక పాటకి నన్ను ఏదో ఇన్స్ట్రుమెంట్ వాయించమన్నారు. తీరా ఆయన పాడుతూ ఉంటే నేను ఇన్స్ట్రుమెంట్ మర్చిపోయి అలా వింటూ కూర్చుండిపోయానండి అన్నాడు. ఈయన వాయిద్యం వాయించాలి, కానీ ఆయన పాడుతూ ఉంటే మతిపోయి, అప్పట్లో ఏంటంటే పాట ఆర్కెస్ట్రా కలిపి ఉండేది, ఇప్పుడంతా ట్రాక్. వీళ్ళు వాయించి మ్యూజిక్ పెట్టేస్తారు, ఆ మ్యూజిక్ కాగిన చోట వీళ్ళు పాడేసి వెళ్ళిపోతారు అనమాట. అంతా ఇప్పుడంతా విచిత్రం. అందువల్ల చెప్పొచ్చింది ఏంటంటే, ఆ రోజుల్లో ట్రాక్లు లేని రోజుల్లో పక్కనే అన్ని ఆర్కెస్ట్రాలు ఉండాలి, అన్ని మైకులు ఉండాలి. ఈ మైకులో వాడు కొడతాడు, ఆ మైకులో వాడు వాయిస్తాడు, పాప వీడు పాడాలి. ఎంత కష్టపడి పాడారండి, వాళ్ళది కష్టం అంటే పాపం. ఈయన మర్చిపోయారట, మళ్ళీ ఇంకోసారి రీటేక్ తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఆయన ఘంటసాల వారు అన్నారంటే ఆయనతోటి, ఆర్కెస్ట్రా వహించేవాడు గానమాధుర్యంలో కొట్టుకుపోకూడదు ఆయన, నీ పని నువ్వు చేయాలన్నట్టు ఆయన. అలాగా కింకరులు ఎప్పుడూ కూడా పక్కకొచ్చేవాడు ఏం చేయాలన్నాడు, గురు సేవ చేసేవాడు, గురువు గారికి పుస్తకం పెట్టాలా, మంచిరెడ్డి పెట్టాలా, ఆయన పక్కన ఉండాలా, ఇవి చూసుకోవాలి తప్ప ఎక్కడున్నాడరా వీడు, నేను వెతుక్కుంటే వాడు కింకరుడు ఎందుకు అవుతాడు, నేను వాడి కింకరుడు అవుతాను కానీ. అలా రాముడు ఏమన్నాడు, నేను మీ కింకరుణ్ణి, మీరేం చెబితే ఇది చేస్తాను, ఈ రాక్షసుల్ని సంహరిస్తాను అన్నాడు ఆయన. అందుకని భగవంతుడు ఏమన్నాడు ఇక్కడ, మనకు చెప్పకుండా సందేశం ఇచ్చాడు, మహాత్ములను రక్షించే బాధ్యత మనది, వాళ్ళకి సేవ చెయ్యాలి. వాళ్ళు బ్రతిమాలితే అప్పుడు వెళ్ళి మనం సేవ చేయటం కాదు. నేను మీకు అభయం ఇస్తున్నాను, పితృవాక్య పరిపాలన అనే వంకతో నేను ఈ అడవికి వచ్చాను చెప్పకుండా చెప్పాడు ఆయన. పితుస్తు నిర్దేశకరహ, మా నాన్నగారు మమ్మల్ని రక్షించమని పంపాడు అడవికి వెళ్ళమంటే. దశరథుడి యొక్క ఉద్దేశం అడవిలో ఏదో గుడి చూసుకుని అక్కడే కూర్చొని శుభ్రంగా 14 ఏళ్ళు హాయిగా కందమూలాలు తినేసి, లేక అరటిపండు తిని, లేదా ఎవరన్నా ఏదన్నా పట్టుకొస్తే ఆ పిండి వంటలు తిని వెళ్ళిపోవడమా, కాదుగా. అలా ఉండాలంటే ఎక్కడో ఒకచోటే సుఖంగా ఉండొచ్చుగా, అలా ఉండడం కాదు. ఎక్కడా నిలకడగా ఉండకుండా తిరుగుతూ ఆయా ప్రదేశాలలో అక్కడ ఉండే వ్యక్తులకు వచ్చే కష్టములు తొలగించి, మునుల కష్టాలు తొలగించి, దుష్టులైన రాక్షసుల్ని వధించి శిష్యుల్ని రక్షిస్తూ తిరగాలి. అది మా నాన్నగారు వనవాసం అనే నెపథ్యంతో నాకు ఇచ్చినటువంటి విధి. అందుకే నేను ఈ అడవిలోకి అడుగు పెట్టాను. త్వరలోనే ఈ అడవిలో ఎన్నెన్నో పాపములు చేస్తూ, ఆగడములు చేస్తూ, ఎందరికో బాధ కలిగిస్తున్న రాక్షసులందరినీ సంహరిస్తాను. నా వనవాసం ఎందుకు మొదలెట్టానో ఆ పని పూర్తవుతుంది, ఫలప్రదం అవుతుంది. ఇదే నా కర్తవ్యం, నా ఉద్దేశమే దుష్ట శిక్షణ అని అభయం ఇచ్చాడు. ఇచ్చాడంటే మాట రాముడు నిలబెట్టుకుంటాడుగా. రాముడు ఇంకా రెండో మాట మాట్లాడు, రామో ద్విర్నాభిభాషతే. రాముడు రెండో మాట మాట్లాడు, ఒకటే మాట. ఒకసారి మాటిస్తే ఆ మాటే తప్ప మళ్ళీ మడతనాలకు ఉండదు ఆయనకి. ఆ తర్వాత కొంతమంది బ్రాహ్మణులతో కలిసి కొంతమందిని అక్కడ వదిలేశాడు, కొంతమందిని వెంట పెట్టుకుని కాలినడకన బయలుదేరారు. అలా వాళ్ళు సుతీక్షుడి యొక్క ఆశ్రమానికి బయలుదేరారు. చెప్పారుగా ఎవరు, శరభంగుల వారు చెప్పారు, నువ్వు సుతీక్షణ మహర్షి ఆశ్రమమునకు వెళ్ళు, ఆయన నువ్వు ఎక్కడ ఉండాలో నీకు ఆశ్రమ నిర్దేశం చేస్తాడు, నువ్వు అక్కడుంటేనే నీ అవతారం ఎత్తినటువంటి పని సఫలమవుతుంది అనడం వల్ల ఇక్కడి నుంచి వీళ్ళని వెంట పెట్టుకుని సుతీక్షణుని యొక్క ఆశ్రమానికి బయలుదేరాడు. సుతీక్షణ మహర్షి ఆశ్రమం చాలా గొప్పది, మంచి ఫలవృక్షములతో, పుష్పములు ఉన్నటువంటి మొక్కలతో, తీగలతో, జలాశయాలతో ఉన్న ఆశ్రమం అది. మహాత్ములున్న చోట చెట్లు తమంత తామే పుష్పిస్తాయి, ఫలిస్తాయి. వాడు ఎరువులు వేయక్కర్లేదు, పురుగుల మందులు కొట్టక్కర్లేదు, వాటంతటవే పుష్పిస్తాయి, ఫలిస్తాయి. ఆ కాలం అటువంటిది, ఆ తపస్సు అటువంటిది. అందుకే ఆయన ఆశ్రమం ఏకాంతంగా ఉంది. దూరం దూరంగా కొందరు ఋషులు ఆశ్రమాలు ఉన్నాయి. ఆశ్రమం చుట్టూతో ఉన్న చెట్లన్నీ పళ్ళతో పువ్వులతో నిండి ఉన్నాయి. సువాసన అక్కడ పరిమళిస్తున్నది. ఇప్ప చెట్లు బాగా ఉన్నాయి, వాటిని మధుకములు అంటారు. వాటిని ఇప్ప అనే పువ్వులు ఉంటాయి చూసరికి, ఇంత ఇప్ప పువ్వులు అని ఉంటాయి, అవి చాలా గొప్పవి. మధుకములు ఎందుకన్నారంటే ఆ ఇప్ప పువ్వుల నుంచి, ఇప్ప చెట్ల నుంచి సారా తయారు చేస్తారు. అందుకని ఒక రకమైన మద్యమును, మధువుని తయారు చేసే చెట్లు కనుక మధుకములు అంటారు వాటిని. ఆ పువ్వులు ముఖ్యంగా పూర్వం భద్రాచలంలో అక్కడ నైవేద్యం పెట్టి ఆ ఎప్ప పువ్వులు అమ్మేవారండి. మరి ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు, నేను చాలా కాలం అయిపోయింది, ఈ మధ్యన కుదరలేదు వెళ్ళక. కానీ ఆ ప్రాంతాల్లో ఎప్ప చెట్లు చాలా బాగుంటాయి. ఆ పువ్వులు నవిలుతూ ఉంటే ఎంత రుచిగా ఉంటాయో, ఆరోగ్యం కూడా అవి. రాత్రిపూట పడుకునే ముందు 2 ఎప్ప పువ్వులు నవిలు పడుకుంటే గాఢంగా నిద్రపడుతుందిట, అంత మంచి పువ్వులు అవి. మరీ ఎక్కువ తింటే ఓ రకమైన వెర్రిమత్తు కూడా వస్తుందిట అంటారు పెద్దలు, నాకు అవి తెలియవు. 2 పువ్వులే తిన్నాను కనుక, నేను ఎక్కువ తినలేదు కనుక నా గురించి, దాని గురించి తెలియదు అనుకోండి. ఆ మధుక వృక్షములు అక్కడ ఉన్నాయి. అటువంటి ప్రాంతంలో ఆశ్రమం కట్టుకొని ఉన్న మహాత్ముడు సుతీక్షణుడు రాముణ్ణి చూడగానే పరుగు పరుగును వచ్చేశాడు. చాలా పెద్దవాడు, తపశ్శక్తి కలిగిన వాడు, అయినా రాముడు రావడంతో తనను తాను మరచి సంభ్రమంతో వచ్చి స్వాగతం చెప్పి ఆశ్రమంలో కూర్చోబెట్టాడు. మహర్షి, మీరు నాకు ఎదురు రాకూడదు, మీరు పెద్దలు, నేనే చిన్నవాణ్ణి అని రాముడు నమస్కరించి, నన్ను రాముడు అంటారు, మిమ్మల్ని దర్శించడానికి వచ్చాను అనగానే ఆయన కౌగిలించుకుని, నువ్వు రాముడిని చెప్పుకోవాలా, రాముడి ముఖం చూస్తే ఈయన రాముడిని ఎవరైనా తెలుసుకోలేకుండా ఉంటే వాడంత దురదృష్టవంతుడు ఉండడు. శ్రీరాముడిని చూచాక ఇప్పుడు ఆ పక్కన రాముడి యొక్క పటం చూసి మీరు రాముడు అవునా కాదో తెలుసుకోలేరండి. అందులో ఆ రోజుల్లో రాముడి గురించి జగత్తంతా వ్యాపించింది. రాముడు ఎలా ఉంటాడు, ఆయన రూపం ఎలా ఉంటుంది అనేది అప్పటికే ప్రపంచమంతా బాగా వ్యాప్తి చెందింది. ఆ రోజుల్లో సోషల్ మీడియాది. అందువల్ల రాముడిని చూడగానే ఇంకా వేరే ఏ వ్యక్తి ఈయన రాముడు అని పరిచయము చేయవలసిన అవసరం లేకుండా ఉండేదట. ఆయన రూపము, ఆయన కన్నులు, ఆయన గుణములు, ఆయన కాంతి చూడగానే ప్రతి వ్యక్తి ఆయన్ని రాముడిని గుర్తిస్తారు. అందుకే ఆయన నీవు రాముడవని చెప్పని అవసరం లేదు, నీవే రాముడివి. స్వాగతం కలుతే వీరా రామ ధర్మభృతం వర, ధర్మవేత్తలలో నువ్వే గొప్పవాడివి, అటువంటి నీకు రామ స్వాగతం పలుకుతున్నాను. నీ రాకతో ఈ ఆశ్రమం పరమ పవిత్రమయ్యింది. నా ఆశ్రమం చాలా గొప్పదని అందరూ అంటారు, కానీ ఇదివరకు గొప్పదవునో కాదో తెలియదు. నీ పాదం నా ఆశ్రమంలో మోపావు, ఇక ఈనాటి నుంచి నా ఆశ్రమం శాశ్వతంగా పవిత్రమవుతుంది. ఇప్పటికి కూడా మహారాష్ట్రలో పంచవటి దాటి కొంత దూరం పెడితే ఈ సుతీక్షుడు ఆశ్రమం ఉంటుందండో. మీకు వీలుంటే ఎప్పుడైనా తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళు అక్కడికి వెళ్ళండి. ఆ ఆశ్రమానికి వెళితే రాత్రిపూట మనకి ఏదో తెలియని ఆహ్లాదం కలుగుతుంది. వీపుని ఎవరో తట్టినట్టు అనిపిస్తుంది. అక్కడ కొన్ని ప్రాంతాల్లో అలా ఉంటాయి. ఉదాహరణకు మా పీఠంలో రాత్రి పడుకున్న వాళ్ళకి అమ్మవారి కాలి గజ్జల చప్పుడు వినపడుతుంది. కొన్ని వందలు అని చెప్పారు, అది మాకు వినపడుతుంది, వాళ్ళకి వినపడుతుంది. అలాగే సుతీక్ష్ణుని యొక్క ఆశ్రమములో రాత్రి పడుకున్న వాళ్ళకి ఎవరో ఒకళ్ళు వీపు నిమిరినట్టు అనిపిస్తుందిట. ఇంకా తర్వాత వాళ్ళకి ఎప్పుడు వెన్నునిప్పు ఉండదంటారు. అలాంటి అదృష్టవంతులకి ఆశ్రమం కనపడుతుంది. ప్రభు నీ వల్ల నా ఆశ్రమం పరమ పవిత్రమయ్యింది అని ఎందుకన్నాడంటే, ఆయన రాముడి దాకతో ఆశ్రమం నిజంగా సంపూర్ణ పవిత్రం అయ్యింది కనుక. ఇక నీవు కోసల రాజ్యాన్ని త్యాగం చేసి చిత్రకూట పర్వతానికి రావడం, అక్కడి నుంచి నా దగ్గరికి ఇక్కడికి వస్తావని ఇవన్నీ నాకు ముందే తెలుసు. రామా, ఇక్కడ నీకు ఒక విషయం చెప్పాలి. నేను మహాతపస్సు చేశాను. ఆ తపస్సు వల్ల నేను ఎన్నో పుణ్యలోకములు పొందాను. ఇంద్రుడు నా దగ్గరకు వచ్చాడు, శరభంగుడి దగ్గరికి వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ నా దగ్గరకు వచ్చాడు. నువ్వు శరభంగాశ్రమంలో ఇంద్రుడిని చూసావే, ఆ ఇంద్రుడు నా దగ్గరకు కూడా వచ్చాడు. వచ్చి నన్ను స్వర్గానికి రమ్మన్నాడు. ఇక్కడ తేడా చూశారా, శరభంగుణ్ణి బ్రహ్మగారు రమ్మని కౌరు పెట్టాడు ఇంద్రుడి ద్వారా. కానీ ఇక్కడ ఇంద్రుడిని బ్రహ్మ పంపగా రాలా సుతీష్ణుడి దగ్గరికి, ఇంద్రుడే స్వయంగా వచ్చాడు. అనగా శరభంగుని యొక్క తపశ్శక్తి ఈయన తపశ్శక్తి కంటే ఇంకా ఎక్కువ గొప్పదన్నమాట. అందుకే అక్కడికి బ్రహ్మ పంపితే వెళ్ళాడు, ఇక్కడికి ఇంద్రుడు తనంత తాను వచ్చి, ఇదిగో నువ్వు మహాతపస్సు చేసి సకల లోకాలు జయించావు కాబట్టి నా స్వర్గానికి రా, ఆ తర్వాత అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళన్నాడు. అంటే బ్రహ్మలోకమునకు వెళ్ళేంతవరకు మాత్రమే ఈయన తపశ్శక్తి పనిచేస్తుంది, కానీ ఆయన తపశ్శక్తితో పరబ్రహ్మలోకానికి వెళ్ళిపోతుంది ఏకంగా. అంటే ఇంకా గొప్పదది. ఆ ఇంద్రుడు నా దగ్గరకు వచ్చి, త్వరలో ఇక్కడికి శ్రీరామచంద్ర ప్రభు వస్తాడు, సీతతో లక్ష్మణునితో వస్తాడు, వారి వల్ల నీ ఆశ్రమం పావనమవుతుంది, వారికి ఉండవలసిన స్థలం అది నువ్వే చూపించు అని చెప్పి వెళ్ళిపోయాడు. అందుకే నేను నీ రాక్ కోసం ఎదురు చూస్తున్నాను. మరొక్క మాట, ఇక నేను ఎక్కువ కాలం ఉండను, కొంతకాలం తర్వాత స్వర్గానికి వెళ్ళిపోతాను. వెళ్ళే ముందు నా తపశ్శక్తి నీకు ధారపోస్తాను, దాన్ని స్వీకరించు అనగానే, అహమేవా హరిష్యామి స్వయం లోకాన్ మహామునే, ఇక్కడ కూడా మళ్ళీదే అన్నాడు ఆయన. పుచ్చుకోను అనలేదు, నీవు ఇచ్చిన లోకములన్నీ నేను స్వయముగా స్వీకరిస్తాను. కొంతమంది తెలియక స్వయం అనే మాటకు అర్థం తెలియక నేను పుచ్చుకోను నేనే సంపాదించుకుంటాను అని రాముడు అన్నాడని అర్థం చెప్పారు. ఉట్టి అబద్ధం అది, రాముడు అలా ఎప్పుడు అనడు. ఎవరైనా ఇస్తే తప్పనిసరిగా ఋషులు ఇస్తే స్వీకరించాలి రాముడు. అందుకే అక్కడ శరభంగుడు ఇస్తే స్వీకరించాడు. ఏమిచ్చాడు శరభంగుడు అని చెప్పాము, తపశ్శక్తిని ధారపోశాడు, తన పుణ్యం ధారపోశాడు. అలాగే ఈయన కూడా, నేను నా తపశ్శక్తితో పుణ్యముతో పొందిన లోకములు నీకు ధారపోస్తున్నాను అనగానే, నేను స్వయముగా ఈ లోకములను నీవిచ్చిన దానిని ఆహరిష్యామి స్వీకరిస్తున్నాను, దానికేం లోటు లేదు. ఇక ఇప్పుడు నాకు కావలసింది ఆవాసం త్వహమిచ్చాను, నాకు నివాస స్థానం కావాలి. ఈ ప్రాంతాలలో ఎక్కడ నేను ఆశ్రమం నిర్మించుకొని ఉంటే నాకు ప్రజలకి మేలు జరుగుతుందో అటువంటి స్థలం చూపించు, నాకు మంచి సైట్ చూపించు. నువ్వు రియల్ ఎస్టేట్ వాడు అని విన్నా, మా బోటి వాళ్ళకి మంచి స్థలం ఒకటి చూపించు. పైగా నీవు స్థలముల యొక్క ఉచ్చ నీచ స్థితులు ఎరిగినవాడు, కొన్ని స్థలములలో ఉంటే ఆ స్థలం బాగుపడుతుంది మనుష్యుల వల్ల, కానీ కొన్ని చోట్ల స్థల ప్రభావం వల్ల మనుషులు బాగుపడతారు. ఇందులో ఏ స్థలానికి నేను వెళ్ళాలో చెప్పు. మీకు అర్థమైందిగా, కొన్ని చోట్ల స్థలమే గొప్పది, అక్కడికి వెడితే మనం బాగుపడతాం. కొన్ని చోట్లకి మామూలు మానవుడు వెడితే ఎగిరిపోతాడండి. అయ్యి కారణం ఏమిటో తెలిసినా, ఆ స్థలం అంత దరిద్రపు స్థలం. అక్కడికి వెళ్ళిన వాడు ఎవడు బాగుపడడం ఎరగరన్నమాట. అందుకే స్థలభోగం అని పేరు అన్నమాట. కొన్ని చోట్ల ఏం పాపాలు జరిగాయో ఆ స్థలంలో మనం ఇల్లు కట్టుకుంటే సుఖపడం. కానీ అటువంటి చోటికి తపస్సు చేసిన వాడు వెడితే ఇతని ప్రభావం వల్ల స్థలం బాగుపడుతుంది. అనగా పరమ పాపాత్ములైన రాక్షసులు ఉండే స్థలం నాకు చూపిస్తే నేను అక్కడికి వెళ్ళి ఆ స్థలాన్ని బాగు చేస్తానని చెప్పకుండా చెప్పాడు ఆయన. నేను వెళ్ళవలసింది పాపాత్ములు ఉన్న చోటికే, పుణ్యాత్ములు ఉన్న చోటికి అందరూ వెళ్తారు. కానీ పాపాత్ములు ఉన్న చోటికి వెళ్ళి పాపాత్ముల్ని శిక్షించి నేను లోకరక్షణ చెయ్యాలి, అందులో నాకు మంచి స్థలం చెప్పమనగా సందేహం లేకుండా ఇక్కడికి దగ్గరలోనే ఓ మంచి స్థలం ఉన్నది, అక్కడికి నువ్వు వెడదువు కానీ, కానీ దానికి బదులుగా అసలు నా ఆశ్రమంలో ఉండిపోకూడదా? నా ఆశ్రమం చాలా బాగున్నది, జింకలున్నాయి, పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, ఇంకా అనేకమైన జలాశయాలు ఉన్నాయి, ఇక్కడ మంచి గుడిసె ఒకటి ఉంది, ఈ స్థలం నీకు ఇస్తాను అనగా, మహాత్మా నేను ఇక్కడ ఉండడం కుదరదు చెప్పకుండా చెప్తున్నాడు, మెల్లిగా చెబుతున్నాడు రాముడు. నీ ఆశ్రమంలోకి రకరకాల జంతువులు వస్తాయి, నేనేమో ఏ పులు సింహమో వచ్చిందనుకో వేటాడతాను బాణాలతో, అది నీకు ఇబ్బంది కలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఎక్కువ కాలం ఉండకూడదు, ఇంకెక్కడన్నా మంచి స్థలం చూపించన్నట్ట. అయితే చూపిస్తాను, ప్రస్తుతానికి ఈ పూట విశ్రాంతి తీసుకో, అటువంటి స్థలం చూపిస్తానన్నాడు. అప్పటికి సంధ్యా సమయం అవుతోంది కనుక రాముడు అక్కడ సరస్సు దగ్గరికి వెళ్ళి హాయిగా స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని సీతతో పాటు సుతీక్షుడు ఇచ్చిన ఆశ్రమంలో నివసించాడు. ఆ రాత్రికి సుతీక్షుడు కూడా వారికి తన ఉపాసనానంతరం అంటే సంధ్యావందనం అగ్నిహోత్రం అన్నీ అయ్యాక మంచి మంచి ఫలాలు దుంపలు, అడవిలో ఉండేవాళ్ళు ఏ ఆహారం తీసుకోవాలో ఆహారాలు ఇచ్చాడు. అపక్వాహారమే తినాలి కనుక వీలున్నంత వరకు అవే ప్రసాదించాడు. వాళ్ళు కూడా కందమూల ఫలాలు సేకరించారు. తెల్లారింది, అక్కడ ఒక మంచి చెరువు ఉందిట. ఆ చెరువులో నీరు వేసవి కాలంలో చల్లగా ఉంటుంది, చలికాలంలో గోరువెచ్చగా ఉంటుంది. కొన్ని చోట్ల అలాంటి నీళ్లు ఉంటాయండి అవి. అందుకే అక్కడ ఇప్పుడు వీళ్ళు వెళ్ళింది కొంచెం ఇంచుమించుగా చలికాలం అవ్వడం వల్ల గోరువెచ్చగా ఉంది నీరు. అందులో హాయిగా స్నానం చేశారు. లక్ష్మణుడు, రాముడు, సీత అంతా స్నానాలు చేసి వారి వారి కృత్యాలు ముగించుకున్నాక ఇక మేము ప్రయాణిస్తాం, దండకారణ్యంలో ఎక్కడుండాలో చెప్పు అనగా, రామచంద్ర నీవు అదృష్టవంతుడివి. ఒక్కోసారి మనకు అనిపిస్తుంది ఏమిటండి అప్రస్తుత ప్రసంగం అనిపిస్తుంది. ఆయనేమో నాకు స్థలం చూపించంటాడు, దండకారణ్యంలో ఎక్కడుండాలో ఉండడానికి మార్గం చూపించంటే అది మానేసి నువ్వు అదృష్టవంతుడు అంటాడు. ఎందుకుట అంటే ఈ సీత లాంటి భార్య దొరకడం వల్ల నువ్వు అదృష్టవంతుడివి. సీత పక్కనుంటే అతి భయంకరమైన దండకారణ్యం కూడా స్వర్గము లాంటిది, స్వర్గం కంటే బాగుంటుంది. ఈ మాట నీకు ఎందుకు చెప్తానంటే, నీకు భవిష్యత్తులో దండకారణ్యంలో క్రూర మృగాలు ఎదురవుతాయి, రాక్షసులు ఎదురవుతారు, వాతావరణం భయంకరంగా ఉంటుంది, ఆ ప్రాంతంలో మానవ మాత్రుడు జీవించలేడు. కానీ అక్కడ కూడా సీత ఉంటే నీకు ఆ ప్రాంతంలో ఏ కష్టమో ఉండదు. అందుకనే నీకు ఇటువంటి భార్య దొరికింది కనుక అదృష్టవంతుడు అన్నాను. ఆవిడ ధన్యురాలు, నీవు ధన్యుడవు. రామచంద్ర, నీడలా నీ వెంట వస్తుంది ఈవిడ. ఇంక ఈ లక్ష్మణుడు కింకరుడు లాంటి వాడు, వీళ్లతో మీరు కలిసి కొంచెం ముందుకు ప్రయాణం చేయండి, కొన్ని ఆశ్రమాల్లో తిరగండి, తిరిగి 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 ఎక్కడా నిలవకుండా ఉండండి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సరస్సులు నదులు అన్నీ కూడా బాగానే ఉంటాయి, ప్రస్తుతానికి మాత్రం నువ్వు నిలకడ లేకుండా తలో చోట ఉండు, కొంతకాలం పోయిన తర్వాత ఎక్కడ ఉండాలో నేను చెబుతాను. అంటే ప్రస్తుతానికి పూర్తిగా శాశ్వత నివాసం చెప్పలే, పంచవటి దగ్గరికి వెళ్ళమని చెప్పలేదు, అక్కడో 4 నెలలు, ఎక్కడో 5 నెలలు, ఎక్కడో 10 నెలలు తిరుగు, తర్వాత ఎక్కడ చిరకాలం ఉండాలో చెబుతాను అనగానే అలాగే సెలవు తీసుకుని బయలుదేరాడు. వీళ్ళు కలిసి ఋషులతో కలిసి బయలుదేరారు. తిరిగారు తిరిగారు దండకారణ్యంలో, ఓ చోట 10 నెలలు ఉన్నట్ట, ఓ చోట 4 నెలలు ఉన్నట్ట, ఇంకోసాడు 3 నెలలు ఉన్నట్ట అలా తిరిగాడు. ఇక్కడ ఒక తమాషా జరిగింది, ఇది తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఘట్టం అన్నమాట. సీత ఎంత గొప్పది, రాముడు ఎటువంటి సమాధానం ఇస్తాడో తెలిసే ఘట్టం. ఈ సుతీక్షణుడి యొక్క ఆశ్రమం నుంచి సెలవు తీసుకుని సీతారామ లక్ష్మణులు తలోచోట నివసించడానికి బయలుదేరారు. రాముడికి లక్ష్మణునికి ధనుస్సులు ఇచ్చింది సీత, అమ్ములు పొదులు ఇచ్చింది, మంచి కత్తులు ఇచ్చింది, ఈ తవ్వుగోలలు ఇచ్చింది. వాళ్ళది ధనుస్సు ఎక్కువ పెట్టి బాణములు వెనకాతలు పెట్టుకుని కత్తులు సిద్ధం చేసుకుని బయలుదేరారు. ముందు రాముడు, వెనక సీత, ఆ వెనుక లక్ష్మణుడు ఉన్నారు. అప్పుడు సీత రాముడితోటి మెల్లగా ఇలా అంది, రామా, ఈ ప్రపంచంలో ఎంత గొప్పవాడినైనా పాడు చేసే లక్షణములు 3 ఉన్నాయట. ఎంత గొప్పవాడైనా పాడైపోతాడు 3 ఇంటి వల్ల. ఏమిటది? మిథ్యావాక్యం, అసత్యముల వల్ల ఎంత గొప్పవాడైనా పాడైపోతాడు. చీటికి వాటికి అసత్యాలు ఆడతారండి కొంతమంది, ఎందుకు ఆడతారో తెలియదు. ఏ నిజాయితీగా ఉంటే నష్టం ఏంటి? నాగోలు వచ్చావు నువ్వు, నేను నాగోలు వెళ్ళాను అని చెబితే కొంపనిగిపోతుందా? అక్కడికి వెళ్ళడం అనేసి ఎక్కడికో వెళ్ళానండి, నేను ఆఫీస్ పని మీద వెళ్ళానండి అని అబద్ధం అంటూ ఉంది వాడు నరకానికి పోతాడు. అందులో ముఖ్యంగా భార్యాభర్తలు ఒకళ్ళతో ఒకళ్ళు అసత్యాలు ఆడితే ఇంకా వాళ్ళకి ప్రాయశ్చిత్తం లేదు పొమ్మన్నారు. అందుకని మిథ్యావాక్యం, అసత్యం అంత ప్రమాదం లేదు. రెండవది ఏమిటి? తస్మాత్ గురుతరావుభౌ పరమకం పరదారాభిగమనం వినా వైరంచ రౌద్రత. ఒకటేమో అసత్యం ఆడడం అని చెప్పాం కదా, రెండు పరస్త్రీ వ్యామోహం. పరస్త్రీలు ఇష్టపడకపోయినా వాళ్ళ వెంటబడి ఏడిపించి వాళ్ళ సాంగత్యం పొందాలనుకోవడం మహాభయంకరం. ఇంకా మూడవది అనవసరంగా ప్రాణుల్ని హింసించడం. వాడితో ఏ విరోధం ఉండదు, అయినా వాడిని కొట్టడం, చంపడం, తిట్టడం. ఇప్పుడు టెర్రరిస్టులు చేసే పని అదే కదా, వాళ్ళకి మనం ఏం అపకారం చేసామండి? ఎప్పటికీ మర్చిపోలేము. దిల్ శుక్రా దగ్గర బాంబు పెట్టి వాడు ఏం సాధిస్తాడు? ఎంతమందిని చంపాడు వాడు? పోనీ వాడేమన్నా లాభం పొందాడు దానివల్ల? వాడు తెచ్చాడు కదా, ఎందుకు చంపుతారో తెలియదు వాడు అనమాట. క్రూరత్వం, అనవసరంగా హింస, ఈ 3 ప్రమాదం. ఒకటేమిటి? మిథ్యాభివచనం, అసత్యములాడుట. 2 పరస్త్రీ వ్యామోహం. 3 అనవసర హింస. ఈ 3 నువ్వు మాట వరసకు కూడా మిథ్యావాక్యములు లేనివాడు. మిథ్యావాక్యం నతే భూతన్న భవిష్యతి రాఘవ. రామా, నువ్వు జీవితంలో ఇంతకు పూర్వం ఎప్పుడూ అసత్యం ఆడలేదు, నా భవిష్యత్తు, భవిష్యత్తులో అసత్యం ఆడవు. అంటే నువ్వు అసత్యం పొరపాటున ఆడవు. ఇంకా పరస్త్రీ వ్యామోహం రాముడి దగ్గర ఉంటే తల్లకిందులు అయిపోతుంది భూమి. కాబట్టి పరదారాభిగమనం లేదు. నీ అంతటి ధర్మబద్ధుడు ఏకపత్ని వ్రతుడు మరొకడు లేడుగాక, లేడు. భార్య ఇలా పొగిడితే భర్తకి ఎంతకంటే అదృష్టం ఏమిటండి? నువ్వు అసత్యం ఆడవు, ఆడలేదు, పరస్త్రీ వ్యామోహం లేదు. ఇక 3 దాని గురించే నా వెంగ. నీ చేతిలో ధనుస్సు ఉంది, నువ్వు వీరుడివి, పైగా వీళ్ళకి మాట ఇచ్చావు ఏమని, రాక్షసుల్ని చంపుతానని. ఇప్పుడు ఈ ధనుస్సు పుచ్చుకుని పెడుతుండగా ఎవడు కనపడితే రాక్షసుని వేసేస్తావేమో, నువ్వు చంపేస్తావేమో అని మా భయం. హింస మహాపాపం. ఈ రాక్షసుల్లో కొందరే పుణ్యాత్ములు, కొందరు పాపాత్ములు ఉంటారు, కొందరు పాపాత్ములు కానివాడు కూడా ఉండొచ్చు, అంటే కొందరు పుణ్యాత్ములు కూడా ఉండొచ్చు. నీకు రాక్షసులు కనపడగానే వాడు ఎవడో ఏమిటో తెలియదు, తెలియకపోయినా బాణంతో కొట్టి చంపుతావు, కత్తి ఉంది కనుక నరుకుతావు. ప్రాణులను అనవసరముగా హింసించి సంహరించటం మహాపాపమని వాడు నరకానికి పోతాడని నీకు తెలుసు. నువ్వు ఇక్కడ ఇందాక ఋషులకు ఏమని మాటిచ్చావు? అయ్యో నేను మీ కింకరుణ్ణి, నన్ను ఆజ్ఞాపించండి, ప్రాధేయపడవద్దు, నేను ఈ రాక్షసులందరినీ చంపి మమ్మల్ని రక్షిస్తానన్నావు. అదొక్కటే నన్ను ఇందాక నుంచి పట్టి పీడిస్తున్నది. ఈ దండకారణ్యంలో ఎవరెవరో తగులుతారు, నీకు కోపం వస్తుంది, క్రూరమృగాలు వస్తాయి, నీ చేతిలో ధనుస్సుంది కనుక ఆగ్రహం కలుగుతుంది. ఈ లక్ష్మణుడు కూడా అంతే, మీ ఇద్దరు జంతువులను చంపుతారు, అనవసర హింస చేస్తారు. క్రూరుడైన రాక్షసుల్లో కొంతమంది క్రూరులు ఉండొచ్చు, కొందరు మంచివాడు కూడా ఉండొచ్చు, నువ్వు వాళ్ళని చంపుతావేమో, దానివల్ల అన్యాయం అవుతుంది కదా, హింస ఎంత నష్టమో నాకు తెలుసు. అందున బలవంతుడైన వాడి దగ్గర ఆయుధం ఉంటే అది ఇంకా డేంజర్. ఆయుధం ఉండడం వల్ల తెలియకుండానే హింస చేస్తాంట. దానికి ఉదాహరణ చెప్పింది, పూర్వం సత్యవాక్కు కలిగిన ఒక ఋషి ఉండేవాడు, అందుకే ఆయన పేరే సత్యవ్రతుడు. రామాయణంలో పేరు చెప్పకుండా సత్యవాక్ శుచి అని వదిలేశారు, కానీ దక్కిర పురాణాల్లో అతని పేరే సత్యవ్రతుడు అని చెప్పారు. పూర్వం ఒక ఋషి ఉండేవాడు ఒక అడవిలో. ఇది సీత చెబుతోంది రామునితో, అందుకే ఈ కథ మనం వినాలి.
పురాకిల మహాబాహో తపస్వీ సత్యవాక్ శుచి కస్మ్యంశ్చిత్ అభవత్ పుణ్యే వనే రథ మృగద్విజే.
ఒక అడవి ఉన్నది, అది పవిత్ర అరణ్యం, రకరకాల మృగాలు ఉండేవి అక్కడ. ఆ పవిత్ర అరణ్యంలో సత్యవాక్యం కలిగిన ఒక ఋషి తపస్సు చేసుకునేవాడు. ఆయన అహింసాపురుడు, మహాతపస్శాలి. ఆయన తపస్సు వల్ల ఆ అడవి మొత్తం పవిత్రమైపోయింది. ఆ అడవిలో ఉన్న మృగములు, సింహం, పులి, లేడి, ఇటువంటివన్నీ మృగాలు కలిసిమెలిసి ఉండేవిట. అంటే జింకాను సింహం కలిసి పక్కపక్కన కూర్చునేవి, పులి మేక ఆడుకునేవి. ఆవును చూసినా పులి దాని మీద పడి చంపేది కాదు, ఎలక పిల్లి ఆడుకునేవి. ఈ విధంగా పరస్పర విరోధము కలిగిన జంతువులు కూడా సాధు జంతువులు కలిసిమెలిసి ఉండేవి. అంతటి తపస్సు చేశాడు ఆ ఋషి. ఎన్నాడు తపస్సు చేశాడు? 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఈయన తపస్సుతో లోకాలు వణికిపోయాయి, ఇంద్రుడికి భయం వేసింది. ఈయన తపస్సు చేస్తున్నాడు, బ్రహ్మ వరాలు కోరుకోమంటాడు. అప్పుడు ఆయన నాకు ఇంద్ర పదవి కావాలంటాడు, దాంతో నా ఇంద్ర పదవి పోతుందేమో అని భయపడిపోయాట. నిజానికి ఆయన అందుకోసం తపస్సు చేయలేదు, అయినా ఈ ఇంద్రుడికి భయం, అందుకని ఆయన బాబోయ్ నా ఇంద్ర పదవి పోతుందేమో అని అనుకుని ఈ ఋషిని నాశనం చేయాలనుకున్నాడు. ఆ ఋషి దగ్గరికి అప్సరసల్ని పంపాడు, కానీ అప్సరసల యొక్క నాట్యములకు ఋషులు అంగలేదు. ఎన్ని ప్రయత్నములు చేసినా ఇంద్రుడి ప్రయత్నములకు ఋషీశ్వరుడు తపస్సు మానలేదు. అప్పుడు ఇంద్రుడు టెక్నిక్ చేశాట, ఓ మనిషి వేషం వేసుకుని, ఒక భటుడు, ఒక వీరుడు వేషం వేసుకుని ఒక కత్తి పట్టుకొచ్చాడు. ఈ కత్తి పట్టుకొచ్చి, మునీశ్వర నాకు అభయం ఇయ్యి అన్నాడు. మునీశ్వరుడు జాలిపడి, ఏం కావాలన్నట్ట, ఈ కత్తి అంటే నాకు చాలా ఇష్టమండి, ఈ కత్తిని కొందరు దొంగలు ఎత్తుకుపోదాం అనుకుంటున్నారండి, మీ దగ్గర అట్టే పెడతానండి, కొన్నాళ్ళు ఈ కత్తిని మీ దగ్గర జాగ్రత్తగా దాచి భద్రపరిచి ఆ తర్వాత మళ్ళీ నేను అడిగినప్పుడు ఇవ్వండి అన్నట్ట. ఇంతే కదా నాకు ఈ అన్నాడు ఆయన. ఈ కత్తి ఋషి చేతిలో పెట్టి ఇంద్రుడు పక్కడి మాయమైపోయాడు. ఇక్కడి నుంచి దీనికి లేనిపోని తలనొప్పి వచ్చింది. ఎందుకంటే ఇచ్చిన వస్తువుని దాస్తానని మాట ఇచ్చిన వాడు కంపల్సరీగా దాన్ని దాచాలి, దాచి ఆ వ్యక్తి అడిగినప్పుడు మళ్ళీ ఇవ్వాలి, లేదంటే వాడు సర్వనాశనం పోయి ఎలకై పుడతట. న్యాసాపహారి మోషక, మన దగ్గర న్యాసము ఉంచిన అంటే దాచి ఉంచిన వస్తువుని ఇవ్వకుండా దొంగతనం చేసేసామా, ఇక వచ్చే జన్మలో కిచ్చుకొని ఆ రైల్వే స్టేషన్లో, సికింద్రాబాద్ స్టేషన్లో చూసారా ప్లాట్ఫారాల దగ్గర ఎలకలో వీళ్ళే, పూర్వజన్మలో మీరు ఇచ్చిన వస్తువులు దాచేశారు పట్టుకుపోయారు, ఇంక వచ్చే జన్మలో ఎలకలై ఆ దిక్కుమాల మలమూత్రాల్లో తిరుగుతూ ప్లాట్ఫారాల దగ్గర తిరుగుతూ ఉంటారు అన్నమాట. ఈ ఎలకలు ఏపీలో వచ్చేస్తుంది, లట్టుకుని మింగుతుంది, లేదా రైలు ఎక్కి చూస్తుంది అది. కాబట్టి మన దగ్గర ఎవరైనా దాచుకున్న వస్తువుని కొట్టేయకూడదు, దొరికింది కదా అని. పాప ఈ ఋషీశ్వరుడు అందుకని జాగ్రత్తగా దాచాడు. రోజు అడవికి వెళ్ళినా ఈ కత్తి పట్టుకెళ్ళేవాడు, తపస్సు చేసినా ఒళ్ళో కత్తి పెట్టుకునేవాడు, ఎవడు ఎత్తుకుపోతాడోనని. కొంతకాలం కత్తి పెట్టుకోక పెట్టుకోక ఈ కత్తి ఎలా ఉంటుందో చూడాలనిపించింది, కత్తి తీగానే అనిపించింది. దాంతో ఈ కత్తిని దాచి దాచి అదే లోకంగా బతకడంతో ఈ కత్తి పుచ్చుకుని చెరికి హింసాస్వరూపుడి జంతువుల్ని వేటాడి సర్వనాశనం అయిపోయాడు వాడు. నిత్యం కత్తి దగ్గర ఉంటేట, ఆయుధం మన దగ్గర ఉంటే మన బుద్ధి మారిపోతుందండి, మనం కూడా రాక్షసులం అయిపోతాం, క్రూరులం అవుతాం. చివరికి వాడు ఈ కత్తిని దగ్గర పెట్టుకుని క్రూరుడై, తస్య శస్త్రస్య సంవాసాత్ జగామ నరకం మునిహి, కత్తి వల్ల క్రూరుడై నరకానికి పోయాడు. ఇంద్రుడు అనుకున్న పని అయిపోయింది చక్క. కాబట్టి ఋషీశ్వరుడే కత్తి దగ్గర ఉండడం వల్ల నరకానికి వెళ్ళిపోతే మీలాంటి క్షత్రియులు ఈ ఆయుధాలతో చంపకూడని వాళ్ళని చంపి ఏ నరకానికి పోతారో అని నా బెంగ అని ఇంత చెప్పి, రామా నేను నీకు సలహా ఇచ్చేంత గొప్పదాన్ని కాను, నేను నీకు సలహా ఇస్తున్నానని కాదు, నా భయం అలా వ్యక్తపరిచాను అంతేకాని, స్త్రీ చాపల్యం వల్ల, అనురాగం వల్ల చెప్పాను తప్ప రాముడు అంతటి వాడికి ధర్మం చెప్పడం కోసం కాదు సమా అని మళ్ళీ ఈ సన్నాయి నొక్కు నొక్కింది. కొందరు అన్నీ చెప్పి నీకు చెప్పదగిన వాడిని కాదనుకోండి అంటారు, ఏది అన్నీ చెప్పి ఇంకే ఇంక చెప్పదగిన వాడు కానప్పుడు చెప్పడం ఎందుకు అంటే, సీత చెప్పాలి కాబట్టి చెప్పింది భార్య గనక అనగానే మరి రాముడు ఏం సమాధానం చెప్పాడు తెలుసుకోవాలిగా, రేపటిదాకా ఆగాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహీశాహ గోబ్రాహ్మణేభ్య శుభోస్తు నిత్యం లోకా సమస్త సుఖనోభవంతు.